of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం ఫిబ్రవరి 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం అండి. వేదిక కార్యక్రమానికి మై ఇన్ మీడియా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాడు మళ్ళీ వచ్చేసాం మీ ముందుకి యథావిధిగా. నా పేరు అనంత్ స్వరూప్, అలాగే నాతో పాటు ఉన్న కోహోస్ట్ ఆనంద్ కృష్ణ. యా ఆనంద్, హలో.
అందరికీ నమస్కారం అండి. శుభోదయం మై ఇన్ మీడియా శ్రోతలందరికీ.
శుభోదయం. అందరూ కాఫీ తాగేసి కూర్చుని ఉంటారు ఇండియాలో, మేము కూడా కళ్ళు నులుముకుంటూ కూర్చుని ఉన్నాం ఇక్కడ.
గజగజ ఉణుకులేదేమో అనుకుంటున్నాను అమెరికా వారికి. పోలార్ వర్టెక్స్ దీని వల్ల
ఉంది. షికాగో మిడ్ వెస్ట్ లో ఉన్నట్టుంది బాగా అటంతా.
ఓకే ఓకే.
మా కొండ ప్రాంతాల్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. సో అది. సో మనం ముఖ్యాంశాల్లోకి వెళ్ళిపోదాం అండి యథావిధిగా ప్రతి ఎపిసోడ్ లాగానే. సో రీసెంట్ అప్డేట్స్ వచ్చి ఈ మధ్య కాలంలో
అనంత్ ఫస్ట్ ఒక పని చేద్దాము. ఫస్ట్ ఏమేమి చెప్పదలుచుకున్నాము కార్యక్రమంలో ఫస్ట్ ఒకసారి చెప్పి అప్పుడు రీసెంట్ అప్డేట్స్ వెళ్దాం.
అట్లాగే అట్లాగే.
ఈ వారం చర్చించబోయే అంశాల్లో మెయిన్ గా రీసెంట్ అప్డేట్స్ తో పాటు కొన్ని అంశాలు ఉన్నాయండి. లైక్ డైజెషన్ అనే ఒక కాన్సెప్ట్ మీద హిందూ ఐడియాస్ ని ఎలాగా వెస్టర్న్ వరల్డ్ డైజెస్ట్ చేసుకుంటుంది అనే దానికి రీసెంట్ ఉదాహరణ ఒకటి వచ్చింది ప్రాణాయామం మీద. సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. దాని తర్వాత నితిన్ శ్రీధర్ గారి పుస్తకం, అంతకుముందు ఎపిసోడ్ 19 ఒకసారి చర్చించాము ఈ అంశాన్ని. మెన్స్ట్రేషన్ గురించి వివిధ కల్చర్స్ లో ఉన్న అపోహలు, లేకపోతే వాటిలో ఉండే అవుట్లుక్ ఎలా ఉంటుంది దాని గురించి ఒక చర్చిస్తాము. దాంతోపాటు హిస్టారిక్ ట్రివియా ఉంటాయి కొన్ని, అనంత్ అప్డేట్ చేస్తాడు ఏవేవి హిస్టారిక్ చిన్న చిన్న టిడ్బిట్స్ లాగా. సో ఇవి మెయిన్ గా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్. వీటితో పాటు రీసెంట్ అప్డేట్స్ ఏమున్నాయో వాటి గురించి ముందు స్టార్ట్ చేస్తాం. రీసెంట్ గా ఈ వారంలో జరిగిన ఇండిక్ రిలేటెడ్ సంబంధించి, దాని తర్వాత మిగతా అంశాలు కూడా చర్చిస్తాము. సో ఫస్ట్ ఓవర్ టు యు అనంత్. సో రీసెంట్ అప్డేట్స్ గురించి ఒక చిన్న మనం స్టార్ట్ చేద్దాం.
యా ఈ మధ్యన హిందూ ఓన్లీ విలేజెస్ మనకి ఆంధ్రప్రదేశ్ లో గానీ మిగతా కొన్ని రాష్ట్రాల్లో పెరిగిపోయినాయి. పర్టికులర్ గా కేశలింగాయపల్లి అనే ఒక గ్రామంలో వాళ్ళు మిషనరీస్ ని, క్రిస్టియానిటీకి సంబంధించిన ప్రచారకుల్ని గ్రామ నిర్ణయం ప్రకారం వాళ్ళెవరూ ఇక గ్రామంలోకి ఎంటర్ అవ్వకూడదు అంటూ ఒక అల్టిమేటం లాగా ఒక బోర్డు లాంటిది పెట్టారు అక్కడ. సో అలాగే ఇప్పుడు గుజరాత్ లో కూడా ఇంకొక విలేజ్ అట్లాగే చేసింది, అలాగే మహారాష్ట్రలోనూ ఇంకెక్కడో అక్కడ కూడా అలాగే చేశారు. సో ఇది ఎందుకు పెరుగుతోంది అంటే కారణం వాళ్ళు వచ్చి రేపుతున్న కొత్త గొడవలు, కొత్త ప్రాబ్లమ్స్ దీనికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో కేశలింగాయపల్లి అయితే డెఫినెట్ గా అందరూ కలిసి ఇక మేము మా విలేజ్ లోకి బయట వాళ్ళు ఎవరు అంటే గ్రామంలో క్రిస్టియన్స్ చాలా మంది అనుకుంటున్నారంటే క్రిస్టియన్స్ నొన్నివ్వట్లేదు అని అనుకుంటున్నారు.
అట్లా
అక్కడ ఏమంటున్నారంటే క్రిస్టియానిటీ ఎవరైనా పాటించుకోవచ్చు కానీ బయట నుంచి వచ్చి ఊర్లోకి వచ్చి ప్రచారం చేయడం, మత ప్రచారం చేయడం మాకు కుదరదు అంటున్నారు. నీ ఉద్దేశం చెప్పు దీని మీద. అంటే నీ ఉద్దేశం ఇది కరెక్టా? నా ఉద్దేశంలో మరి అది లిబరల్ ఐడియాస్ వ్యతిరేకం కదా మరి.
లిబరల్ అదే ఇప్పుడే నా మనసులో మెదులుతోంది. ఎందుకంటే మనం ఏది సరిగ్గా జరుగుతుందో దానికి ఎడ్డమంటే తిట్టం అనే వాళ్ళు మనకి ఇమ్మీడియట్ గా ఉంటారు. సో ఈ మధ్య కొంచెం అంటే మన మైండ్ మామూలుగా ఉండకూడదు. మన హిందూస్ మైండ్ అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. కొంచెం క్రికెట్ గా ఉండాలి మన మైండ్ కూడా. సో ఆ క్రికెట్ మైండ్ హ్యాట్ పెట్టుకుని చూస్తే ఇప్పుడు హిందూస్ ఓన్లీ అని బోర్డు పెడితే అదేంటది, మాకు రైట్స్ లేవా, ఇది లీగల్ గా చెల్లుతుందా, ఇవన్నీ అడుగుతారేమో, ఇవన్నీ ప్రశ్నిస్తారేమో అనే ఆలోచన నాకు వచ్చింది. అంటే తర్కం వేరు కుతర్కం వేరు కదా. సో ఆ కుతర్కమైన ఆలోచన ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఇదొకటి వచ్చింది నాకు. సో కానీ కానీ ఏంటంటే మనకి కాన్స్టిట్యూషనే ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు, లైక్ కాన్స్టిట్యూషనల్లీ ఆల్సో ఇట్ ఈస్ కరెక్ట్, మత ప్రచారం అనేది జరగకూడదు అంతే కదా. అంటే మత ప్రచారం మన కన్వర్షన్స్ ఇవన్నీ అనేది ఇండివిజువల్ గా జరగాలి, కానీ ఇలాంటి ఏంటి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం ఐ థింక్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ పాయింట్. ఐ థింక్ ఆ ఆ యొక్క ఇది కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకుని బయట నుండి వీళ్ళకి వీళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళకి ఆ గ్రామంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే అదొక అది కూడా ఒక మినీ కాన్స్టిట్యూషనల్ ఇదే కదా. వాళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, దాని ప్రకారం వాళ్ళు వేరే బయట నుండి వచ్చి ఇంటింటికి వచ్చి ఏంటది మనకి సేల్స్ పీపుల్ ఉంటారు, బాబు లైబ్రరీ ఏంటది డిక్షనరీ కొంటారా లేకపోతే ఎన్సైక్లోపీడియా కొంటారా అని ఒకప్పుడు వచ్చేవాళ్ళు, నీకు గుర్తుందో లేదో, టైల్ కట్టుకుని వచ్చేవాళ్ళు. తర్వాత తర్వాత రియల్ ఎస్టేట్ ఎన్సైక్లోపీడియాలు అమ్మేవాళ్ళు, ఏది మొత్తం 10 పుస్తకాలు 600 అనేవాళ్ళు, ఇంకా సరేలని కొనేవాళ్ళు. సో అలాగా అలా తయారైపోయింది, ఇంటింటికి వచ్చి మీరు దేవుణ్ణి నమ్ముతారా ఇలాంటివన్నీ. సో ఇలాంటి ప్రచారాలు వాళ్ళు వద్దనుకున్నారు. సో అది దట్ ఈస్ దేర్ రైట్. ఇప్పుడు మనం రైట్స్ గురించి మాట్లాడేటట్టయితే నో, నువ్వు నా ఇంటి లోపలికి వచ్చేసి నువ్వు అలా ప్రచారం, నువ్వు నీ సభలు ఏవో జరుగుతూనే ఉంటాయి ఆల్రెడీ, వాటిలో సగం ఇల్లీగల్ గానే ఉంటాయి, దాని గురించి పోరాటమే జరుగుతుంది. బయట నుండి మనకి తెల్ల స్క్రీన్ ఏంటి గోరాలోకి వచ్చి చెప్తే గానీ మనకి ఆ ప్రవచనాలకు అర్థం ఉండదు కదా. సో ఎవరో ఒకరిని పెడతారు, ఎవరో ఒక ఒక పర్సన్ ఎవరో బయట నుండి తీసుకొస్తారు, ఇంకొక ఇంకా అవన్నీ ఎటు జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇంటి తలుపు కొట్టి ఇంటి లోపలికి వచ్చి ప్రచారం చేయడం ఇవన్నీ ఐ థింక్ రెస్ట్రిక్షన్ వాటి మీద. సో అది ఆ విలేజ్ బాడీ తీసుకుంది కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ఎ వెరీ వ్యాలిడ్ థింగ్. సో ఇలాంటి ఇలాంటి విపత్కరమైన వైపరీత్యమైన లేకపోతే ఇంకేమైనా అలాంటి ఆలోచనలు ఏమైనా వచ్చినా కానీ ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ దే హ్యావ్ ఏర్ రైట్. అది
నా పాయింట్ ఏంటంటే ఈవెన్ లిబరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నట్టుగా లిబరల్ ఐ మీన్ ఇది లిబరల్ అంటారా లిబర్టేరియన్ అంటారా, లిబర్టేరియన్ అయ్యి ఉండొచ్చు ఇది. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ఏరియాలో ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు మాకు ఈ రోజు నుంచి ఇది చేయకూడదు, మేము మా దాంట్లోకి మీరు రావద్దు అని అవుట్ సైడర్ గురించి అవుట్ సైడర్కి చెప్తున్నారనుకో, అప్పుడు అవుట్ సైడర్కి చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ దేర్ రైట్, ఇట్ ఈస్ విత్ ఇన్ దేర్ రైట్స్. అది నా పాయింట్. అవుట్ సైడర్కి, ఊర్లో ఎవరైనా క్రిస్టియన్ ఉన్నారనుకో, ఊర్లో ఒక క్రిస్టియన్ సపోజు ఫ్యామిలీ ఏలో ఉన్న క్రిస్టియన్ వచ్చి ఫ్యామిలీ బికి ప్రాపగేట్ చేస్తున్నారు అనుకో ఊర్లో, దట్ ఈస్ ఫైన్. బట్ వెన్ ఇట్ అంటే చాలా మందికి విలేజ్ అట్మాస్ఫియర్ మన సిటీలో తెలియకపోయేసరికి మనం అనుకుంటాం అంటే వాళ్ళు బ్యాక్వర్డ్స్ అట్లా అట్లా అనుకుంటాము. ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇది కొంచెం డైగ్రెస్ అవుతున్నాను కానీ ఉదాహరణకి చెప్తే మొన్న మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఆడవాళ్ళు నైటీలు వేసుకోకుండా నిషేధం విధించారు ఊర్లో. యాక్చువల్ గా అందులో ఏంటంటే ఊర్లో ఆడవాళ్ళు కొంతమంది కలిసి వాళ్ళకు వాళ్ళకై వాళ్ళు నిర్ణయం తీసుకున్నది, అది కేవలం ఏదో గ్రామ పంచాయతీ పెట్టేసి అట్లా అట్లా పెట్టడం కాదు.
ఐదుగురు ఏంటి మామూలుగా పంచాయతీలు అంటే ఐదుగురు వచ్చి ఇదే నా శాసనం అనగానే
లేకపోతే అది మీరు అలా అదే బట్టలతో గవర్నమెంట్ ఆఫీసులకు కూడా వెళ్ళిపోతున్నారు, మీరు బయట తిరుగుతున్నారు నైట్ ఇదే వేసుకుని బయట తిరుగుతున్నారు కాబట్టి ఇహ నుంచి మనందరం సెల్ఫ్ రెస్ట్రిక్షన్ పెట్టుకున్నామని ఆడవాళ్లే పెట్టేస్తారు. యాక్చువల్ గా చాలా మంది బయట అనుకుంటున్నారంటే అది ఒక కాప్ పంచాయతీ లాగా అట్లా పెట్టేసి ఆడవాళ్ళని తొక్కేయడానికి చేసిన కుట్ర అంటూ మహిళా సంఘాలు చెప్తున్నాయి, కానీ అది అది కాదు యాక్చువల్ గా రీజన్.
రైట్ రైట్. అంటే ఇప్పుడు మనకి ఒక కంపెనీలో గానీ ఒక ఇన్స్టిట్యూషన్ లో గానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఎందుకు పెట్టుకుంటాం, దానికి కూడా మనం క్వశ్చన్ చేస్తే అంతెందుకు. సరే మనకి మోడర్న్ అర్బన్ లైఫ్ లో చూసుకుంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఎవరి గేటెడ్ కమ్యూనిటీకి వాళ్ళ ఓన్ రూల్స్ ఉంటాయి కదా. నీకు గేటెడ్ కమ్యూనిటీకే నీకు అన్ని రూల్స్ ఉండి నువ్వు అది ఎక్కకూడదు, నువ్వు ఈ టైంలో లిఫ్ట్ యూజ్ చేయకూడదు లేకపోతే పూల్ ని ఈ టైంలోనే యూజ్ చేయాలి, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని పెట్టి వాళ్ళు అగ్రీ చేసుకుని వాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. సో విలేజ్ కంపేర్ చేస్తే గేటెడ్ కమ్యూనిటీ ఏంటి, గేటెడ్ కమ్యూనిటీ నిన్న మొన్న వచ్చినది మరి విలేజ్ అనేది కూడా ఇంకా క్లోజ్లీ బాండ్, గేటెడ్ కమ్యూనిటీలో ఎవడి మొహం ఎవడికో తెలియదు. మళ్ళీ ఏంటి అపార్ట్మెంట్ లో పక్కన వాడు ఎవడు ఉంటున్నాడో కూడా తెలియదు నీకు. కానీ ఏంటంటే ఇవన్నీ రూల్స్ బౌండ్ అయి ఉంటాం కదా. సో అలాంటప్పుడు మరి వాటికి సో ప్యారలల్స్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డ్రా ప్యారలల్స్. సో అలాంటప్పుడు విలేజ్ లో నీకు పెట్టుకునేది నువ్వు క్వశ్చన్ చేయడానికి నీకు లేదు, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం. సో అంటే మనం మరి హ్రస్వ దృష్టిలో చూసి వక్ర దృష్టితో చూస్తే గానీ తెలియని విషయాలు.
అదే ఇప్పుడు సో అది సంగతి. ఇంకొక న్యూస్ ఏంటంటే తమిళనాడులో తిరునల్వేలి దగ్గర అలంగుళం అని ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ లో కూడా ఇలాగే బోర్డు పెట్టారు, అలాగే గుజరాత్ లో పెట్టారు, అలాగే యూపీలో ఇంకొక విలేజ్ లో పెట్టారు. సో ఇలాగ కొన్ని విలేజెస్ లో వాళ్ళకై వాళ్ళు మొత్తం అసలు వీళ్ళు లోపలికి రావద్దు అంటూ పెట్టారన్నమాట బోర్డు. ఇది భారత కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది అలా పెట్టకూడదు యాక్చువల్ గా. ఆర్ యు గెటింగ్ మీ? బట్
ఓకే,
బట్ విలేజ్ యాజ్ ఎ కమ్యూనిటీ కెన్ డూ ఇట్. దిస్ ఈస్ ఇది ఒక ఫార్మ్ ఆఫ్ లిబర్టేరియన్ ఐడియా అన్నమాట ఇది. సో
కరెక్ట్, దట్స్ వాట్ నువ్వు గేటెడ్ కమ్యూనిటీకే నీకు 100 రూల్స్ ఉన్నప్పుడు మరి విలేజ్ అనేది ఒక లివింగ్ అందరూ ఉంటారు గేటెడ్ కమ్యూనిటీలో, మేబీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు దీనిలో అందరూ ఉంటారు కదా. సో అలా చూసుకున్నా గానీ మరి దానికి రైట్ అయినప్పుడు దీనికి ఎందుకు రాంగ్ అవ్వాలి? దట్ ఈస్ మై.
సో అదొక అప్డేట్. సో ఇంకా వచ్చి రామ జన్మభూమి మీద గవర్నమెంట్ తీసుకున్న రీసెంట్ స్టెప్ నువ్వు చెప్పు దాని మీద.
యా ఇది అంటే కొంతమంది ఇది ఎలక్షన్ స్టంట్ అంటున్నారు, బట్ ఏదే అదంటున్నారు ఇది అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ ఇన్ దట్ వే మేబీ, ఎందుకంటే ఎలక్షన్ ప్రామిస్ లో ఇది కూడా కాబట్టి డెఫినెట్లీ ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చినప్పుడు ఎలక్షన్ ప్రామిస్ లో దే షుడ్ ఫుల్ఫిల్ ఇట్, ఇది అప్పటి నుండో వస్తున్నది. బట్ ఇప్పుడు స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకున్నారనేది నా అభిప్రాయం. వీటికి ఇలాంటి యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఇదేదో అంటే ఇదేదో వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పుష్ అనేది పక్కన పెడితే దిస్ ఈస్ వెరీ మచ్ రియాక్టివ్, నేను నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే దే వెయిటెడ్ చేశారు, వెయిట్ చేశారు, డిసెంబర్ లో వచ్చేస్తుంది అన్నారు, తర్వాత 2018 లో వచ్చేస్తుంది అన్నారు, డిసెంబర్ లో వస్తుంది అన్నారు, జడ్జిమెంట్ ఇంకేముంది, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఫామ్ చేశారు, ఫైవ్ జడ్జ్ బెంచ్ ఫామ్ చేశారు, ఇంకేముంది అన్నారు, దాని తర్వాత ఏంటి ఇంకా ఇలా రీసెంట్ హ్యాపెనింగ్స్ జరుగుతున్నాయి. కానీ జనవరిలో చూసినట్లయితే ఎవ్రీవన్ వాస్ హోప్ఫుల్ ఏంటి 2019 లో జనవరిలో వచ్చేస్తుంది జడ్జిమెంట్. కానీ ఇప్పుడు ఏంటంటే తర్వాత వాయిదాలు జరుగుతున్నాయి, మిగతా వాటికి జరగట్లేదు. ఏది ఇంకొక అప్డేట్ ఇంకొక దీనికి పారలల్ గా ఇది జరుగుతున్న సందర్భంలోనే కేంద్రీయ విద్యాలయంలో ఏంటి ట్రాన్స్క్రిట్ ఇది సహనాభవతు కదా, సహనాభవతు
సహనాభవతు అలాగే ఇంకోటి అంతే సహనాభవతు ఒకటి, ఇంకొకటి సరస్వతి ప్రార్థన అనుకుంటా.
సరస్వతి ప్రార్థన ఓకే. అదే కేంద్రీయ విద్యాలయంలో జరిగే ప్రార్థనల గురించి, అవి సాంస్క్రిట్ అవి హిందూ ఇది రుద్దడం అని చెప్పేసి వస్తే దాని మీద సుప్రీంకోర్టుకి తీర్పులు ఇవ్వడానికి దాని టైం ఉంది. కానీ రామ జన్మభూమి దేర్ డెలిబరేట్లీ పుషింగ్ ఇట్, అది బ్యాక్గ్రౌండ్ గా చూస్తే గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఒక రిట్ పిటిషన్ వేసింది అయోధ్య అంటే మనం వివాదాస్పద భూ ల్యాండ్ గురించి మాట్లాడతాం, వివాదాస్పద భూమి అంటున్నాం కదా. దానిలో నిజానికి చూస్తే అయోధ్య మొత్తం భూమి వివాదాస్పదమైనది కాదు, 67 ఎకరాలు ఎంతో గవర్నమెంట్ ఒక టైంలో ఐ థింక్ 93 టైంలో పివి నరసింహారావు గారి టైంలోనో ఎప్పుడు 67 ఏకర్స్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది, ఎందుకంటే గొడవ జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి. 67 ఏకర్స్ అయోధ్య మొత్తం, అయోధ్య రామ జన్మభూమి అనుకునే మొత్తానికి ఆ మొత్తం ఏరియా, దానిలో డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఓన్లీ 0.5% మీదే ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది లీగల్ సూట్. అది ఏంటి, ఇది ధర్మానికి సంబంధించిన విషయం కాదు, మాకు కావాలంటే మాకు కావాలి అంటే వీళ్ళు ముస్లిం బోర్డు కూడా షియా వక్ఫ్ బోర్డు కదా వన్ ఆఫ్ ది పిటిషనర్, వాళ్ళది ఏంటంటే ఇది మా ల్యాండ్ ఎందుకంటే మేము ఏదైతే ఆక్యుపై చేసామో అదంతా మా ల్యాండ్ అయిపోతుంది, మాకు ఏంటది ప్రాపర్టీ, ఇట్ ఈస్ దేర్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ దీని మీద నడుస్తుంది, కోర్టులో అన్ని మిగతా కేసులన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. ఈ ప్రాపర్టీ దీని మీదే, ఎవరికి ఈ సూట్ చెందుతుంది, ఈ ప్రాపర్టీ చెందుతుంది అనే దాని మీద చర్చ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ చాలా వెరీ బ్రిలియంట్ మూవ్, ఈవెన్ అది సుబ్రహ్మణ్య స్వామి గారి టర్మ్స్ లో చెప్తే ఇట్ ఈస్ కాషియస్ బట్ ఏ రైట్ డెసిషన్. సుబ్రహ్మణ్య స్వామి గారు ఎప్పటి నుండో దీని మీద యూనో కూర్చుని ఉన్నారు. హీ హిమ్సెల్ఫ్ సపరేట్ పిఐఎల్ దాఖలు చేశారు నాకు అండ్ రైట్ టు ప్రే అనే ఒక పవర్ఫుల్ పాయింట్ మీద ఆయన ఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఒకవేళ హియరింగ్స్ రెగ్యులర్ గా జరిగేటట్టయితే వితిన్ 10 డేస్ లో నాకు జడ్జ్మెంట్ వచ్చేస్తుంది, మనకి నాకు త్వరగానే వస్తుంది, అంటే ఆయన పిటిషనర్ కాబట్టి నాకు త్వరగానే వస్తుంది, దాన్ని చల్లదు అనే దీని మీద కాంపెన్సేషన్ ఇస్తాము అనే దీని మీద. సో ఇలాంటి సుబ్రహ్మణ్య స్వామి గారు విహెచ్పి వీళ్ళందరికీ వీళ్ళందరూ రిప్రజెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ తరఫున కావడం కాదు, గవర్నమెంట్ తరఫున అసలు ఎలాంటి సపోర్ట్ లేని టైంలోనే సుబ్రహ్మణ్య స్వామి గారు ఇది టేకప్ చేసి ఈయన ఈయన ఓన్ ఇంట్రెస్ట్ తోటి ఫైట్ చేసి రామ జన్మభూమిలో ఈ ఇది జడ్జ్మెంట్ ఇంత ఫాస్ట్ గా మూవ్ అవడానికి కారణం వీరే. ఓకే, అలాంటి వారు గవర్నమెంట్ స్టెప్ ఇట్స్ ఎ వెరీ రైట్, ఇట్ ఈస్ ఇన్ రైట్ డైరెక్షన్ బట్ వీ షుడ్ బి కాషియస్ అన్నారు. ఎందుకనేది ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఏంటంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్ 0.5% కి తప్పితే మిగతా ఇప్పుడు గవర్నమెంట్ ఏం రిట్రిట్యూషన్ వేసిందంటే సుప్రీంకోర్టు, బాబు 27 ఎకరాలు మా దగ్గర ఉన్నాయి, దానిలో 0.5% అక్కడ రామ జన్మభూమి అనే ఆ పర్టికులర్ మిడిల్ ఆఫ్ ఇది ఉంది కదా, 3 డోమ్స్ మిడిల్ లో రాముడు పుట్టాడు, సో దాని గురించే వివాదం. ఇది మిగతా వివాదం లేని భూమి అంతా మేము యాక్చువల్ ఓనర్స్ అయిన ఏంటి రామ జన్మభూమి న్యాస్ వాళ్ళు వాళ్ళ వాటిని రామ జన్మభూమి న్యాస్ అంటారు కదా,
వాళ్ళకి శిలాన్యాస్
వాళ్ళు వాళ్ళ ఒక కమిటీ ఉంది, అక్కడ కమిటీ ఫామ్ అయింది. సో వాళ్ళకి మేము ఇచ్చేస్తాము, వీఆర్ అప్రోచింగ్ దెమ్ అని సుప్రీంకోర్టులో వాళ్ళు రిట్ పిటిషన్ వేశారు. అంటే డెసిషన్ షుడ్ కమ్ ఫ్రమ్ యూనో సుప్రీంకోర్టు జడ్జెస్ బెంచ్ నుండి రావాలి, బట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దే హ్యావ్ పుట్ ద బాల్ వెరీ ఇంటెలిజెంట్లీ ఇన్ దేర్ కోర్ట్, లిటరల్లీ ఇన్ కోర్ట్. సో ఇప్పుడు ఏంటంటే జన్మ వివాదాస్పదమైన భూమి మీద మీరు జడ్జ్మెంట్ ఇచ్చుకోండి, మిగతా దానిలో వీళ్ళకి ఇచ్చేస్తున్నాం, వీళ్ళకి ఇచ్చేయాల్సిందిగా ప్రార్థన అని ఒక ఇదే వేశారు. ఓకే, సో దీనివల్ల దీనికి ఇంప్లికేషన్స్ చూసుకునేటట్టయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు దే కెన్ స్టార్ట్ కన్స్ట్రక్షన్. యాక్చువల్ గా చెప్పాలంటే లీగల్ గా కనుక వాళ్ళు ఓకే అంటే నాకు తెలిసి దీనిలో సుప్రీంకోర్టులో ఎందుకంటే వాళ్ళ బోల్తి ఇబ్బంది, ఎందుకంటే అది వాళ్ళు కనుక మళ్ళీ హీరింగ్ తీసుకుంటే రిపిటేషన్ దాన్ని వాళ్ళు ఆన్సర్ చేయాలి, ఎస్ అని చెప్పాలి డెఫినెట్గా, ఎందుకంటే వివాదాస్పదం కాని లేనని నువ్వు ఇంకా కోర్ట్ ఈ కేసుతో నువ్వు ఎలా రిలేట్ చేస్తావు. సో దీనిలో అంటే ఇవన్నీ అన్ని పాజిటివ్ గా ఉండేటట్టయితే దే కెన్ ఈవెన్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ దట్ అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్ అనేది ఒక, సో అదొక ఆర్గ్యుమెంట్ అన్నమాట.
హలో,
మనకేదో కాల్ వచ్చినట్టున్నాను. హలో
హలో అనంత్ నమస్తే అండి, నేను వెంకట్ ఊటుకూరి. బాగున్నారా అనంత్?
హలో వెంకట్ గారు, బాగున్నారండి?
బాగున్నానండి. ఈ షో మీది ఫస్ట్ టైం షో వింటున్నాను,
బాగుంది. వెంకట్ గారు
థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది, ఇందాక మీరు చేస్తున్న షోలో ఒక చిన్న విషయం పంచుకుందామని కాల్ చేస్తున్నాను.
చెప్పండి.
ఇందాక మీరు చెప్పినట్టు మన కన్వర్షన్స్ గురించి ఇట్లా బోర్డు పెట్టారని చెప్పారు కదా.
అవునండి,
అవును.
అందరి శ్రోతలు కూడా చాలా మందికి తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సుమారు మీరు స్టాటిస్టిక్స్ చూస్తే కనుక ఈ కన్వర్షన్స్ మత మార్పిడి అనేది శరవేగంగా గత 15 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే అరే మన ఊరికి రాలేదు కదా, మన జిల్లాకి రాలేదు, లేకపోతే మనం చూడట్లేదు కదా అన్నంత మాత్రాన జరగకుండా ఏం లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇన్ని ఓట్లు అని వాళ్ళు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో మనకు ఓట్లు పడవు అని అనుకుంటే ఒక 100 కుటుంబాలు మనం టార్గెట్ చేయాలి, 100 కుటుంబాలంటే 5,000 ఓట్లు అని అట్లా వాళ్ళు 15 సంవత్సరాల నుంచి టార్గెట్లు పెట్టుకొని పనిచేస్తున్నారు. శ్రోతలు తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఏలూరులో, ఏలూరు అంటే విజయవాడ, విజయవాడ పక్కన ఏలూరులో ఆర్య వైశ్య కమ్యూనిటీకి ఒక చర్చి కూడా ఉంది. అక్కడ ఆ చర్చి లో ఓన్లీ ఆర్య వైశ్యసే వెళ్ళాలి మీరు, అంటే ఆర్య మతం మార్చినా కూడా, మతం మార్చిన తర్వాత కూడా కులాన్ని వదలట్లేదు వాళ్ళు. సో శ్రోతలందరూ తెలియాల్సిన విషయం ఏంటంటే ఎవరు మారుతున్నారంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ మారుతున్నారు అనేది అబద్ధం అయిపోయింది. అది ఫేజ్ 1 ఆఫ్ కన్వర్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫేజ్ 2 మీద నడుస్తుంది. అందరూ ఏ కులమైనా సరే కులాలకు అతీతంగా ధర్మానికి అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే మన సనాతన ధర్మాన్ని మళ్ళీ మనం కాపాడుకోగలం, మన పిల్లలకు మన ధర్మాన్ని పాసం చేయగలం. సో నేను కమ్మవాడిని, నా దాంట్లో ఎవరు మారట్లేదు, నేను రెడ్డిని నా దాంట్లో ఎవరు మారట్లేదు, లేకపోతే నేను బ్రాహ్మణ్ని నా దాంట్లో ఎవరు మారట్లేదు అని అనుకోవటం అవివేకం అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. సో అన్ని సెకండ్ లెవెల్ ఆఫ్ కన్వర్షన్ ఫేజెస్ నడుస్తున్నాయి. సో కాబట్టి మీరు చేస్తున్న షో ఏదైతే ఉందో ఎక్కువ మందికి తెలియాలి ఇలాంటి విషయాలు. ఎక్కువ మంది లక్కీగా ఏంటంటే మన సాగంటి గారి వల్ల, లేకపోతే ఇలా ఇలా సాంబే శాస్త్రి గారి వల్ల, ఇలా ప్రవచనకర్తల వల్ల ప్రపంచంలో ఉన్న హిందువులందరూ, యూత్ ఎస్పెషల్లీ మన ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ దీని మీద ప్రభావితం అవటం, దీని గురించి చాలా విషయాలు తెలుసుకోవటంతో పాటు కొంతమంది ఆల్రెడీ గ్రౌండ్ మీద దిగి పనిచేయటం, అంటే ఇప్పుడు శివశక్తి, ధర్మవీర్ ఇట్లాంటి గ్రూప్స్ చాలా పనిచేస్తున్నాయి యాక్చువల్ గ్రౌండ్ లో. సో ఇది దిస్ ఇస్ ఎ గుడ్ చేంజ్ ఫర్ ధర్మ అనుకుంటున్నాను నేను. సో ధర్మాన్ని మనం కాపాడాలంటే ఏదో ప్రభుత్వం కాపాడుతుంది అంటే ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తాయి. అలాగే మనం ఏం చేయాలంటే మనం ఇంట్లో దీపారాజన్ పెట్టుకొని మనం బయటకు వచ్చేసేసి ప్రభుత్వాలు చేయాలి అంటే అది కుదరదు. కాబట్టి ఇలాంటి నాలాంటి వాళ్ళు ఎంతో కొంతవరకన్నా దీని మీద అవగాహన కల్పించుకుంటూ పక్కన వాళ్ళకి చెప్తూ 10 మందికి తెలియజేస్తూ మన ధర్మాన్ని పట్టుకునే అవకాశం ఎక్కువ ఇస్తే ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వగలం. రియల్లీ అప్రిషియేట్ వాట్ యు ఆర్ డూయింగ్.
థాంక్స్ అండి. థాంక్స్ వెంకట్ గారు.
చెప్పిన దాంట్లో ఒక మంచి అబ్జర్వేషన్ ఉండండి. కాస్ట్ చాలా మంది అంటారంటే హిందూయిజం అంతా కాస్ట్ లతో కుళ్ళిపోయింది కాబట్టి క్రిస్టియానిటీలోకి మారడం వలన అందరం సమానం అనే భావన కలుగుతుంది అని అనే ఒక నకిలీ ఐడియాలజీని క్రియేట్ చేశారు ఇన్నాళ్ళు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమవుతుందంటే కాస్ట్ మారినా కూడా కాస్ట్ ఆ కాస్ట్ వాళ్ళ చర్చ్ ఆ కాస్ట్ వాళ్ళకే ఉంటుంది, ఈ కాస్ట్ వాళ్ళ చర్చ్ ఈ కాస్ట్ వాళ్ళకే ఉంటుంది. సో డీల్ విత్ ద కాస్ట్ సిస్టమ్ చేంజింగ్ టు చేంజింగ్ ఆఫ్ రిలీజియన్. అది
అసలు క్రిస్టియానిటీ అనేది ఒక ఎంటిటీ కాదు, దానిలో క్యాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, 100 రకాలు ఉన్నారు. వీళ్ళంతా వేసి ముసుగేసి మన దాన్ని ఎత్తి చూపించి చేయడమే. సో అది డెలిబరేట్ ఇది. కానీ మీ అబ్జర్వేషన్ చాలా కరెక్ట్ అండి.
మన మన కులాల వీటిల్లో కూడా అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి కమ్యూనిటీకి వాళ్ళకు ఉంది. సో ఇదివరకు దాకా ఏంటంటే కమ్యూనిటీలో ఉన్న పెద్దలు కమ్యూనిటీ అప్లిఫ్ట్మెంట్ కోసం చూశారు. సో ఇప్పుడు కమ్యూనిటీలో ఉన్న పెద్దలు ఎవరి కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళు మతం మారకుండా చూడాల్సిన పరిస్థితికి దిగజారిపోయాం మనం. సో కాబట్టి నా కమ్యూనిటీ వాడికి కాంట్రాక్ట్లు ఇస్తాను, లేకపోతే నా కమ్యూనిటీ వాడికి గుళ్ళు కట్టిస్తాను, అదంతా ఒక ఎత్తు అయితే గనక మన కమ్యూనిటీ వాడిని కన్వర్షన్ అవ్వకుండా చూసుకోవటం కూడా ఇప్పుడు కుల పెద్దల మీద ఉన్నటువంటి ఒక పెద్ద బాధ్యత. సో కాబట్టి ఈ లైన్స్ లో కూడా మనం థింక్ చేయటం స్టార్ట్ చేయాలి.
సత్యం అండి, నిజం. కరెక్ట్ కరెక్ట్, మీరు కరెక్ట్ చెప్పారు. వీటి గురించి అప్పుడప్పుడు మేము సందర్భానుసారం మేము వీటి గురించి మాట్లాడతాము తప్పకుండా. అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా మన బాధ్యత. మీ కార్యక్రమం మీరు భారతీయత మన బాధ్యత కూడా చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. ఐ థింక్ మనం యాజ్ ఎ గ్రూప్ మనం వీఆర్ గోయింగ్ హెడ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. అవగాహన అట్లీస్ట్ మనం అవగాహన ఆలోచన కలిపి అవగాహన కలిగించి ఆలోచన రేకెత్తించగలిగితే ఆచరణ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎవరి చేతిలో ఎవరైతే వింటున్నారో ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆచరించారని అందరం ఆశిస్తాం.
చిన్న విషయం ఏంటంటే చాలా మంది మన ఇప్పుడు ఇది ఇప్పుడు ఆయన వెంకట్ గారు కుల సంఘాలు కుల పెద్దల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మనం హిందూ సంస్థలన్నీ కూడా కుల సంఘాలతో డైరెక్ట్ కుల సంఘాలతో పనిచేయడం అనేది జరగలేదండి యాక్చువల్గా. ఎప్పుడైతే మనం కుల సంఘాలతో వాళ్ళతో, ఎందుకంటే మీరు మార్క్సిస్టులను చూస్తే వాళ్ళు కమ్యూనిస్టులు పర్టికులర్ గా కుల సంఘాలు ప్రజా సంఘాలు పక్క పక్కన పనిచేస్తూ ఉంటాయి. లోయర్ కాస్ట్లు అనే జాతుల్లో కుల సంఘాలు పెద్దలే ప్రజా సంఘాల్లో ఉంటారు, ప్రజా సంఘాల్లో ఉండే వాళ్ళే కుల సంఘాల్లో ఉంటారు. సో డీప్ కనెక్షన్ లేదు. ఎప్పుడైతే మనం కొంతమంది హిందూ, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆర్డిఎస్ అని పెట్టారు కదండి, ఆయన పేరు తన పేరు కన్నే శ్రీశైలం అని అలా వాళ్ళు ఉన్నారు కదా మన మన వరప్రసాద్, ఆయన వీళ్ళంతా దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు హిందూస్ గా ఇలా మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా దళిత్ మాల మాల కుల సంఘంలో మీటింగులు జరుగుతున్నప్పుడు అలాగా క్రైస్తవులు మాలలు అవుతారా అవరా అనే దాని మీద ఒక స్టాండ్ తీసుకోగల
డిబేట్ వస్తుంది.
ఇప్పుడు మనకు అలాగే శాస్త్రులు కొంతమంది బ్రాహ్మిన్స్ లో కూడా కొంతమంది క్రిస్టియానిటీ కన్వర్ట్ అయి ఉన్నారు, రెడ్డిస్ లో కొంతమంది కన్వర్ట్ అయి ఉన్నారు. సో వీళ్ళు రెడ్లు అవుతారా అవరా అనేది ఒక స్టాండ్ తీసుకోగలిగితే కుల సంఘాలు యాజ్ ఎ సంఘం స్టాండ్ తీసుకోటేటట్టు మనం చెయ్యాలన్నమాట.
అవును అవును, అంటే బేసికల్ గా ఈ ఆలోచన విధానమే మారాలి. అంటే మనం కుల పెద్దలు దేనికి మనం పనిచేస్తున్నారు అనే అందరం కలిసికట్టుగా ఈ ఆలోచన విధానం మారితే గానీ జనాలు, ఇప్పుడు చాలా మంది ఏలూరులో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఇక్కడ ఈ చర్చిలో ఆరు వయసేసి వెళ్తారని ఏలూరులో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. నేను కొంతమందితో మాట్లాడితే మీరు ఊరుకోండి వెంకట్ గారు, మీరు అన్ని అట్లా చెప్తారు, జోక్ చేయమాకండి అంటారు. నేను అడ్రస్
పెట్టి
గూగుల్ మ్యాప్స్ లో అడ్రస్ పెట్టి మీరు వెళ్ళి చెక్ చేయండి అంటే వాళ్ళు తర్వాత చెప్పిన విషయాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. లోకల్ గా ఉన్న పురోహితులకే తెలియదు ఇట్లాంటి విషయాలు.
అదేనండి, అంటే మనం డినై చేసామండి. మనం ఏమంటున్నాం అంటే అవతల వాడు కులం చెడ్డది కులం చెడ్డది అనగానే అపాలజిస్ట్లు అయిపోయి అవును చెడ్డది కరెక్టే మనం మార్చేసుకోవాలి కులాలు రూపుమాపాలి అంటూ మనం మాట్లాడేసి కుల సంఘాలని పట్టించుకోవట్ల యాజ్ ఏ హిందూ ఆర్గనైజేషన్. అంటే నేను హిందూ ఆర్గనైజేషన్స్ ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఆన్ దెమ్. నేనేం వాళ్ళని నేను పాయింట్ అవుట్ చేసేంత పెద్ద వ్యక్తిని ఏం కాదు, బట్ మనం కులాన్ని డెనై చేయక్కర్లేదు. యూ కెన్ వెరీ వెల్ వేర్ యువర్ కాస్ట్ ఆన్ యువర్ స్లీవ్స్ బట్ రెస్పెక్ట్ అదర్ కాస్ట్ అంతే.
పరమానంద స్వామి గారు చెప్పినట్టు ఇంటి లోపల కులం ఇంటి బయట ధర్మం.
అవును అదే
కరెక్ట్ కరెక్ట్ పెట్టుకోగలిగితే అది అందరికి బాగుంటుంది. అంటే దిస్ ఇస్ వెరీ గుడ్ షో అండి, నేను కూడా వింటున్నాను. యాక్చువల్ ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాను, నాకు కొంచెం టైం దొరికింది. సో ఐ థింక్ వి గైస్ షుడ్ డు వన్ షో టుగెదర్.
ష్యూర్ అండి, తప్పకుండా
తప్పకుండా.
యా థాంక్యూ వెరీ మచ్ అండి.
థాంక్యూ థాంక్స్ థాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్ అండి.
థాంక్యూ అండి, థాంక్యూ.
సో
అదే ఆనంద్, ఇంకా నెక్స్ట్ స్టెప్స్ నెక్స్ట్ మన అప్డేట్స్ లోకి వెళ్దామా నెమ్మదిగా?
యా ఇది దీని గురించి ఇంకొక అప్డేట్ ఉంది, దీని గురించి వివాదాస్పద భూమి వివాదం లేని భూమి గురించి మాట్లాడుకుంటున్నాము. దానిలో ఇంకొక పాయింట్ నేను ఇంటర్వ్యూస్ చూస్తుంటే వాసిం రిజ్వీ అని షియా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అయిన షియా వక్ఫ్ బోర్డ్ అనేది హీస్ ఆల్ దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పిటిషన్ లో భాగస్థులు. ఓకే, వాసిం రిజ్వీ గారు ఏం చెప్పారంటే హీ సెడ్ హీస్ ఫర్ ద మూవ్, గవర్నమెంట్ చేసిన మూవ్ మంచిది. అవును, ఆయన ఎంత క్యాజువల్ గా చెప్పారంటే ఆ టీవీ ఇంటర్వ్యూలో. అంటే మనకు ఒకప్పుడు ఒక జనరేషన్ ముందర ఒక 10 ఇయర్స్ ముందర ఎలా ఉండేదంటే రామ జన్మభూమి అనగానే అది ఒక మహా పాపం అనే దీనిలోకి వెళ్ళిపోయారు జనాలు చాలా, అసలు వెరీ బ్యాడెస్ట్ థింగ్ అని. ఇప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ ఓపెన్, ఈవెన్ షియా వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్ కూడా ఈజ్ ఓకే ఫర్ దట్ వన్ అండ్ ఆన్ ద రికార్డ్ హీ వాస్ టెల్లింగ్ దట్ యా వాళ్ళు వివాదాస్పద భూమి మీదే కదా మన పోరాటం, మిగతాదంతా వాళ్ళు ఈవెన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాకు ప్రాబ్లం లేదు అనే యాటిట్యూడ్ లోకి వచ్చారు. యాటిట్యూడ్ ముందర నుండి కూడా ఉంది. దీనిలో ఓన్లీ ఓన్లీ తేడాగా ఉన్న వాళ్ళు ఎవరంటే సున్నీ, ఇప్పుడు ముస్లిం బోర్డ్ అని సపరేట్, ఈవెన్ అలహాబాద్ హైకోర్టు లో కూడా షియాస్ ని సున్నీస్ ని సపరేట్ చేయకుండా వాళ్ళు డెసిషన్ ఇచ్చేసారు అలహాబాద్ హైకోర్టు డెసిషన్ తీసుకున్నప్పుడు. వీటిలో షియాస్ ఆర్ వెరీ మచ్ ఫర్ దట్ రామ జన్మభూమి. మాకేంటంటే వాళ్ళు అంటే ఎమికబుల్ గా ఉన్నారు, వాట్ ఏమ్ ఇన్ టు సే పర్ గా ఉండడం అంటే దే ఆర్ ఎమికబుల్ టు సాల్వ్ ద సిచ్యువేషన్. ఏంటంటే అవుట్ ఆఫ్ ది కోర్టు కూడా వాళ్ళు ఓకే అన్నారు, ఇవన్నీ జరిగాయి. బట్ ఏంటంటే షియా సున్నీ ఎక్స్ట్రీమిస్ట్ ఫెలోస్ కొంతమంది వాళ్ళు అంటే అది వాళ్ళ ప్రౌడ్, అంటే ఇది ఇది పోతే మా గౌరవం పోతుందని ఆలోచిస్తున్నారు, తప్పితే హార్మనీ పెరగడానికి మనం ఒక ఒక స్టెప్ తీసుకుందాం అనే దీనిలో వెళ్ళట్లేదు. అంటే దీంతో కన్క్లూడ్ చేద్దామని నా అభిప్రాయం.
ష్యూర్ గా అదే యాక్చువల్ గా షియాస్ ఎప్పుడో ఒప్పుకున్నారు, ఇప్పుడు కొత్తగా కాదు. యాక్చువల్ గా ఇందులో చాలా మంది ఉంటారంటే ముస్లింస్ ని బ్లాంకెట్ వేసేస్తారు. ముస్లింస్ అనగానే ఒక మీరు షియాస్ వాళ్ళ దే ఫర్ అయోధ్య రామ్ మందిర్ అంటే వాళ్ళకేం ఇష్యూ లేదు, వాళ్ళు దాన్ని ఎమికేబుల్ గా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. పైగా చాలా మంది అనుకుంటారంటే ఇది స్టార్టెడ్ ఇన్ 91 అనుకుంటారు ఈ ఇష్యూ అంతా. ఇట్ స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ 1850. ఈ కేసు ఇప్పటిది కాదు,
అవును బ్రిటిషర్స్ కాలం నుండి.
ఏదో బీజేపీ వాళ్ళు వచ్చి బీజేపీ యూస్డ్ ఇట్ ఫర్ దేర్ బెనిఫిట్ అది నేను ఒప్పుకుంటా, కానీ అంటే వాళ్ళు యూజ్ చేసుకున్నారా లేకపోతే వాళ్ళకి అది యూజ్ అయ్యిందా అనేది పక్కన పెట్టేద్దాం మనం. బట్ కేస్ స్టార్టెడ్ సమ్ టైమ్ అరౌండ్ 1850. అదలా నడుస్తూ 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 రాజీవ్ గాంధీ ఓపెన్ చేయడంతో ఇంకా ముందుకెళ్ళింది అనమాట అది.
అసలు ఇంకో విషయం చెప్పాలంటే షాక్ అవుతారు జనాలు ఇప్పుడు, ఇప్పుడు జనాలు షాక్ అవుతారు. ఈవెన్ రాజీవ్ గాంధీ వాజ్ ఫర్ దట్ రామ్ జన్మభూమి
రామ్కే
ఆయన కదిలిచ్చాడు కాబట్టి వీళ్ళు కరసేవకులు అందరూ పేషెన్స్ పోయి వీళ్ళు కదిలేసి ఆపేశాడు సంథింగ్ లైక్ దట్ కదా. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఐ థింక్ హి వాజ్ అసాసినేటెడ్ కదా, దాని తర్వాత జరిగింది.
పైగా రామ జన్మభూమి మీద ఎట్లా అయిపోయిందంటే ఎవరైనా ఫర్ రామ జన్మభూమి అనగానే వాడిని ఒక హిందూ మతోన్మాది లాగా, అంటే వాడి ఏది ఆలోచించడు, కేవలం క్రైస్తవుల్ని ముస్లింస్ ని త్రిశూలం పట్టుకుని చంపేస్తూ ఉండేవాడి లాగా ట్రీట్ చేయడం మీడియా స్టార్ట్ చేసింది అనమాట. అంటే మీడియాలు ఎన్జిఓలు వీళ్ళు ఇప్పుడు రామ్ ఆనంద్ పట్వర్ధన్ అని ఒక ఆయన ఉన్నాడు, చాలా కబీర్ కళా మంచి అని ఒకటి ఉంటుంది బాంబే బేస్డ్ అది, రామ్ కే నామ్ అని ఒక ఫిలిం తీశాడు, అది ఇంటర్నేషనల్లీ ఎక్లెయిమ్డ్ అది క్రిటికల్లీ. అసలు అప్పో అసలు ఏంటి ఇంత ఇంత క్రూరులా హిందువులు అన్నట్టు ఉంటుంది ఆ పిక్చర్ నేను చూశాను ఒక డాక్యుమెంటరీ అది. సో అది సో ఇప్పుడు ఏమైందంటే ఫైనల్లీ మనకి తెలిసింది, ఎవిడెన్స్ కూడా వచ్చేసింది, కింద టెంపుల్ ఉందనే ఎవిడెన్స్ ఉంది, అది కూడా బయటికి చెప్పట్లా,
అది ఎవరు చెప్పరు. ఇవన్నీ అసలు ఎక్కడ రావట్లేదు, రావట్లేదు. ఏంటి పిక్చర్ వేసి విలిఫై చేసి పిక్చర్ వేసి అలా, ఎందుకంటే వాళ్ళకి అప్పుడే ఫీడ్ ఉంటుంది. ఫంగస్ ఎక్కడ గ్రో అవుతుందంటే ఎక్కడైతే ఫీల్త్ ఉంటుందో అక్కడే ఫంగస్ గ్రో అవుతుంది. అలాగా మీడియా దే వాంట్ టు ఫీడ్ ఆన్ సంథింగ్, అందుకనే ఈ ఫీల్త్ అంతా స్ప్రెడ్ చేస్తుంది. అంతకంటే మనం కంపారిజన్ కి ఇంకా బెటర్ కంపారిజన్ నాకు దొరకట్లేదు. అండ్ మేబీ ఎవరైనా స్టూడో లిబరల్స్ ఉంటే క్షమించాలి నా నా పోలికకి, బట్ దట్స్ వాట్ యు ఆర్.
ఇంకొక అప్డేట్ ఏంటంటే ద లీస్ట్ ఆఫ్ దీస్ అని ఒక బుక్ ఒక సినిమా వచ్చింది ఇక్కడ అమెరికాలో హాలీవుడ్ లో. సో ఏంటంటే ఇది గ్రహం స్టెయిన్స్ అని ఒక ఆయన 1998 ఆయన్ని తన ఇద్దరు పిల్లలతో పాటు జీప్ లో ఉండి ఉండగా చంపేశారు అనమాట. అంటే
బర్న్ ఒరిస్సాలోనా బీహార్
ఒరిస్సాలో ఇవాంజలిస్ట్ వీళ్ళు ఎలా ప్రమోట్ చేశారంటే, అంటే లెఫ్ట్ అంతా కూడా ఎలా ప్రమోట్ చేసిందంటే అతను అక్కడికి వచ్చి సేవ చేయడం కోసమే తన జీవితాన్ని అర్పిస్తున్న ఒక మహామనిషి, అతని ఫ్యామిలీ కూడా అలాంటిదే, అలా ఉన్న మనిషిని మీరు అట్లట్లా చంపుతారు
చంపేశారు.
ఈ ఆట ఇదే ఈ దారా సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు బజరంగ్ దళ్ అతను, అతను చంపాడని అతన్ని ఎగ్జిక్యూట్ చేశారో లైఫ్ లాంగ్ వేశారు మొత్తానికి. సో ఇది 1998 జరిగింది, ఒక మిషనరీ చనిపోయిన ఒక సంఘటన అని దాన్ని పెద్ద ఇదిలాగా, అంటే ఇప్పటికి కూడా ప్రతిసారి గ్రహం స్టెయిన్స్ గురించి మాట్లాడుతుంటారు. జనవరి 23 జరిగింది అది, కరెక్ట్ గా సుభాష్ బోస్ చనిపోయిన రోజు అనుకో, పుట్టినరోజు చనిపోయిన రోజు ఐ థింక్ ఈ మధ్యనే కదా సుభాష్ బోస్ది జన్మదినం అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దాని మీద సినిమా అనమాట, తీసింది ఇండియన్సే. సో సుభాష్ బోస్ గారు పుట్టినరోజు అనమాట అదే రోజు. సో మనం ఎప్పుడైనా సుభాష్ బోస్ గారు పుట్టినరోజు అనగానే గ్రహం స్టెయిన్స్ చనిపోయిన రోజు అంటూ ఫేస్బుక్ లో గానీ ఇక పేపర్లో గానీ ఇదే పనిక. సో సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లెప్రసీకి ఆయన లెప్రసీ పేషెంట్స్ కోసం పనిచేస్తున్నాడు మారుమూల అక్కడెక్కడో అంటూ ప్రమోట్ చేస్తున్నారనమాట ఈ డెత్ ని, దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ కాజ్.
ఓకే,
సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే లెప్రసీకి లెప్రసీ పేషెంట్స్ కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. నాట్ జస్ట్ క్రిస్టియన్ మిషనరీస్. ఊరికే లెప్రసీ అనగానే మదర్ తెరిసాను గ్రహం స్టెయిన్స్ గుర్తు రావడం చాలా తప్పు. నిజానికి ఆనంద్, వారణాసిలో ఒక ఆశ్రమం ఉంది, అవధేశ్వర పుష్ట సేవాశ్రమం.
కరెక్ట్, లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం చర్చించుకున్నాం. కరెక్ట్,
చర్చించుకున్నాం కదా ఇది. సో దాని గురించి మనం మాట్లాడడం, ఆ స్వామి గారిని మనం గుర్తించాం అతను. సో ప్రతిసారి ఎవరైనా మిషనరీ రాగానే సేవ అనే ముసుగు ఒకటి, నిజానికి ఇల్లీగల్ కన్వర్షన్ చేస్తున్నాడు అతను.
ఇల్లీగల్ కన్వర్షన్ చేస్తున్నారు. ఇంకొక ఇది కూడా నేను అప్డేట్ విన్నాను, నాట్ రాంగ్, నాకు తెలియదు అది నిజమా కాదా అనేది, బట్ ఏంటంటే ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ వల్ల వాళ్ళ గొడవ కారణం అనేది ఒక వన్ ఆఫ్ ది అది అలిగేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్న వాటిలో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ నుంచి చెప్తున్నారు. ఐ మేడ్ బి కంప్లీట్లీ రాంగ్, బట్ ఏంటంటే ఆ యాంగిల్ కూడా చూపిస్తున్నారు ప్రస్తుతానికి.
అదే, సో యా, దట్స్ ద థింగ్ అబౌట్ ఇప్పుడు అది ఇక్కడ బాగా ఫేమస్ అవుతుంది ఆ మూవీ కూడా. హర్మాన్ జోషియో అర్మాన్ జోషియో అతని పేరు కరెక్ట్ అర్మాన్ జోషి అతను యాక్ట్ చేశాడు ఒక జర్నలిస్ట్ గా.
సో అవును సరే సరే, బట్ బట్ ఇవన్నీ ఈ అటాలు ఉన్నాయి కదా, ఈ అట స్టెయిన్ అట అట ఇవన్నీ మనం చూసి యా. సో దాని గురించి వచ్చింది అక్కడ మంచి హల్చల్ ఉన్నప్పుడు, బట్ సోషల్ మీడియాలో మనం కూడా వాటిలో కౌంటర్స్ కౌంటర్ ఇవ్వచ్చు. ఇది స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతున్న దీనిలోనే కౌంటర్స్ ఇవ్వచ్చు, వి కెన్ గివ్ దెమ్ బిట్ ఆఫ్ డౌట్. అందరూ ఏంజల్స్ అయితే కాదు, సో దాని వెనకాల గ్రే ఏరియాని ఎలాగ గ్రే ఏరియాని మొత్తం కంప్లీట్లీ వాళ్ళు వైట్ వాష్ చేస్తారు ఆబ్వియస్లీ మూవీస్ లో. సో ఆ గ్రే ఏరియాని అలానే ఉంచి కనుక చూడాలి ఉంచి చూడాలి అనే ఉండవు. మనకి ఇంకొకటి మూవీస్ గురించి, మేబీ ఐఎమ్ డైగ్రెసింగ్, బట్ మూవీస్ గురించి చెప్పాలంటే మనం ఎక్కడ మనం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాంటి మూవీస్ ఉన్నా కానీ లాంటి జర్నలిస్ట్ అని చెప్పావు కాదు, మనం ఆ గ్రే ఏరియాస్ ని లేకపోతే డార్కర్ షేడ్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేయం. స్పాట్ లైట్ అనే మూవీ ఉంది, ఆస్కార్ కూడా ఆస్కార్ విన్నింగ్ మూవీ స్పాట్ లైట్. దానిలో వాళ్ళు క్యాథలిక్ ప్రీస్ట్ల గురించి పీడోఫైల్స్ గురించి చాలా ఇదిగా ఉంటుంది, వెరీ గుడ్ మూవీ. సో జస్ట్ గివింగ్ ఎన్ కౌంటర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఎగ్జాంపుల్, ఎవరైతే దీని గురించి గ్రహం స్టెయిన్స్ ఓ అలాగే జరిగిపోయింది అన్నప్పుడు బాస్ ఇది కాదు అన్నిట్లోనే ఇలా ఉంటారు, దిస్ ఇస్ వాట్ ఇంకొక ముఖం కూడా ఉంది అని చెప్పడానికి. ఓకే, సో సో విల్ మూవ్ అహెడ్. ఐ థింక్
వన్ మోర్ థింగ్ అప్డేట్ ఏంటంటే, డైరెక్టర్ పేరు అనీష్ డానియల్ ఆయన పేరు, స్క్రీన్ ప్లే అతనే, ప్రొడ్యూసర్ కూడా అతను, అలాగే ఆండ్రూ మాథ్యూస్ వీళ్ళిద్దరూ కలిసి ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీని. సో యూ కెన్ అండర్స్టాండ్ బై దేర్ నేమ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ సినిమాలో సినిమా నేను ట్రైలర్ చూశాను, ట్రైలర్లో ఏముంటుందంటే ఇది ఒక జర్నలిస్ట్ హీ కమ్స్ టు ఇన్వెస్టిగేట్ దిస్ ఇల్లీగల్ కన్వర్షన్స్. నిజానికి మన జర్నలిస్టులు ఎవరు ఇల్లీగల్ కన్వర్షన్ ఈ మాస్ కన్వర్షన్స్ ని వీటిని ఇన్వెస్టిగేట్ చేసే జర్నలిస్టులు ఎవరు లేరు, బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లెఫ్ట్ లిబరల్. బట్ ఇమాజినరీ జర్నలిస్ట్ క్యారెక్టర్ ని అక్కడ పెట్టారనమాట ఇతని. సో ఎడిటర్ కూడా, నువ్వు అతను కన్వర్ట్ చేస్తున్నాడని నువ్వు నాకు వీడియో సాక్ష్యం పట్టుకురా, మనం ఈ స్టోరీని పబ్లిష్ చేద్దాం అంటూ చెప్తాడు. సో బట్ దిస్ గై కమ్స్ హియర్, ఆ తర్వాత గ్రహం స్టెయిన్స్ అనే మహాత్ముడిని చూసి అయ్యో వీడు ఎంత గొప్ప మహాత్ముడా అంటూ బాధపడి అట్లా వెళ్తుంది ట్రైలర్. సో దట్స్ అబౌట్ లీస్ట్ ఆఫ్ దిస్ గ్రహం స్టెయిన్ స్టోరీ. సో ఇంకోటి ఏంటంటే, నువ్వు సోషల్ మీడియా సంగమం కి అటెండ్ అయ్యావు కదా, సో దాని మీద నీ అప్డేట్స్ చెప్పు క్విక్ గా.
యా క్విక్ అప్డేట్స్ చాలా బాగా జరిగింది, లాస్ట్ సండే జరిగింది. మనం ఆ కారణం వల్లే మనం మన వేదిక కార్యక్రమాన్ని సాటర్డే పుష్ చేసుకున్నాం లాస్ట్ వీక్. సో విఎస్కే తెలంగాణ వాళ్ళు విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ అండ్ సమాచార భారతి తెలంగాణ వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్, కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ అండి, చాలా చాలా బాగుంది. భక్తులు కూడా పద్మా పిళ్ళయ్య గారు, దాని తర్వాత రత్నాకర్ సదస్సుల గారు, తర్వాత మన మైండ్ మీడియా ప్రోగ్రామ్ డైరెక్టర్ భావరాజ్ పద్మిని గారు, వీరంతా వక్తలు. అండ్ మిలింద్ ఓక్ అని ఆయన ఈజ్ ఎ సీఈఓ ఆఫ్ భారతి. మిలింద్ ఓక్ అంటే ఆయన భారతి ఒక ఆర్గనైజేషన్ పేరు. ఓకే, అండ్ గౌరవ్ ప్రధాన్ అని ఆయన చాలా ట్విట్టర్ లో చాలా ఫేమస్ ఆయన డేటా సైంటిస్ట్ గౌరవ్ ప్రధాన్. హీస్ అంటే హీఈస్ ద స్పీకర్ అంటే ఎండింగ్ ఎండ్ చేస్తారు కదా, ఎండ్ చేస్తారు వచ్చారు. సో హీ వాజ్ ద స్పీకర్ ఫర్ కంక్లూజన్ సెరమనీ, ఎండింగ్ సెరమనీకి వచ్చారు. చాలా ఎఫెక్టివ్ గా ఉంది ఆయన చెప్పిన కొన్ని వర్డ్స్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంది. అండ్ వీళ్ళు అసలు పద్మా పిళ్ళయ్య గారు భావరాజ్ పద్మి గారు ఆ ఫస్ట్ సెషన్ జరిగింది, ఇట్ వాస్ వెరీ గుడ్. సెకండ్ సెషన్ లో ఇట్ వాస్ లైక్ మోర్ ఆఫ్ రెండు సెషన్స్ జరిగాయి అనమాట. ఓవరాల్ గా 9 to 5 జరిగింది, ఈవినింగ్ 5 దాకా జరిగింది. జిఎన్ఐ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగింది అనమాట. ఈవెంట్ కండక్ట్ చేశారు, అరౌండ్ 150 మెంబర్స్ వచ్చారు. సోషల్ మీడియాలో మనం ఎలాగ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఏంటి అసలు సోషల్ మీడియా ఎలా కల్చరల్ గా మన ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్యానల్. దానిలో పద్మా పిళ్ళయ్య గారు, భావరాజ్ పద్మిని గారు, మిలింద్ ఓక్ అండ్ రత్నాకర్ సదస్సుల గారు వీళ్ళు మాట్లాడారు అనమాట. సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలి, రత్నాకర్ సదస్సుల గారు బై యువర్ చెప్పిన దీని ప్రకారమే నేను కలిశాను. వెరీ గుడ్ టాకింగ్ టు హిమ్, ఆయన చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. ఆయన తెలుగులో త్రిలింగ దేశం అని ఎందుకు ఉంది అనే టాపిక్ తీసుకుని మాట్లాడారు రత్నాకర్ సదస్సుల గారు. మన మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్న శివ టెంపుల్ శైవేట్ టెంపుల్స్ వాటన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి, అవి ఈ ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో కల్చర్ కి సంబంధించిన వీటిలో సోషల్ మీడియాని యూస్ చేసుకుని చాలా ఎఫెక్టివ్ గా ఉంటున్నారు. ఐఎమ్ న్యూ టు ట్విట్టర్ బట్ ట్విట్టర్ నేను ఐ కుడ్ సెన్స్ ఎంత ఎంత ఫాలోయింగ్ ఉంది అని ఆయనకి. పద్మా పిళ్ళయ్య గారిది అయితే ఇట్ వాస్ లైక్ లాస్ట్ అసలు వెరీ ఫీరీ స్పీచ్ అండ్ చాలా స్ట్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ టు ద పాయింట్. భావరాజ్ పద్మి పద్మిని గారిది హర్ ఓన్ జర్నీ, హౌస్ వైఫ్ గా ఉండి గ్రాడ్యుయేట్ అయ్యి కూడా హౌస్ వైఫ్ గా ఉండి ఎంత సోషల్ మీడియాని యూజ్ చేసి తెలుగు కల్చర్ని ఎలా ప్రమోట్ చేసి చెయ్యొచ్చు చేశారు, బ్లాగ్స్ తర్వాత ఫేస్బుక్ తర్వాత ఇప్పుడు ఆన్లైన్ రేడియో. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి, సో దీస్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్. వర్క్షాప్స్ కూడా జరిగాయి తర్వాత, అండ్ తర్వాత జరిగిన వీటిలో ఈ ఆర్ఎస్ఎస్ లో సేవాభారతి ఇలాంటి వాటికి సంబంధించిన ఒక్కొక్క రిప్రజెంటేటివ్, ఈవెన్ లీగల్ సెల్ నుండి కూడా కరుణా సాగర్ గారని వారు కూడా వచ్చి మాట్లాడారు అనమాట. వీళ్ళంతా వాళ్ళు సోషల్ మీడియా యూజ్ చేసుకుని లీగల్ గా కానీ లేకపోతే ఇలాంటి ఇలాంటి సివిక్ ఆల్ సివిల్ సివిక్ బాడీస్ అనమాట వీళ్ళంతా, వన్ ఆఫ్ ది సివిల్ అండ్ హైదరాబాద్ స్టూడెంట్ పేరెంట్స్ అసోసియేషన్ నప్పుతుంది వారు ఫీజులు వీటని. ఆశిష్ గారు ఆశిష్ నారేడి వీరు కూడా మాట్లాడారనమాట. సో వీళ్ళంతా ఏంటంటే ఈ సోషల్ మీడియా యూజ్ చేసుకుని సివిక్ సెన్స్ ని ఎలాగా ప్రమోట్ చేయాలి, సివిల్ బాడీస్ కి సంబంధించింది ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడారు. ఆ సెషన్ జరిగింది, మధ్యలో కొన్ని వర్క్షాప్స్ జరిగాయి లైక్ సోషల్ మీడియా ఎలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవాలనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయుష్ గారు ఈజ్ సమాచార భారతిలో ఆయన హీఈస్ సీఈఓ ఆఫ్ ఎడ్రాయిడ్ కంపెనీ. ఆయన ఆయన ఒక ఐటీ కంపెనీకి ఎంప్లాయ్ సీఈఓ, ఆయన సమాచార భారతి తెలంగాణ లీడ్ చేస్తారు. ఆయన చాలా స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్. సోషల్ మీడియా ఎలా మిస్లీడ్ చేస్తుంది అనే వాటి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పారు. సో దట్ ఈస్ వాట్ అబౌట్ సోషల్ మీడియా సంఘం. నేను కలిసి కొంతమందిని నేను ఫ్రెండ్స్ కింద కూడా నేను చేసుకున్నాను, సోషల్ మీడియాలో కూడా కాంటాక్ట్స్ మెయింటైనింగ్ నౌ. వెరీ గుడ్ టు యునో ఇలాంటివి ఏంటంటే మన లైక్ మైండెడ్ పీపుల్ కి, ప్రోగ్రెసివ్ హిందూస్ కి, ఇండిక్ యునో ఇవ్వన్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ సమాచార భారతి. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, మనం నేను ఇంతకంటే ముందర నేను షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాను అప్పుడే మనం దీని గురించి చెప్పాము సమాచార భారతి వారికి, ఇంటి వాళ్ళ వాళ్ళ యొక్క వీటి గురించి ప్రోగ్రామ్స్ గురించి. సో సమాచార భారతి ఒకటి, ఇండిక్ అకాడమీ ఒకటి, ఇవన్నీ ఇండిక్ థాట్స్ ని, భారతీయ విలువల్ని వీటన్నిటిని అడ్వాన్స్ గా ఏవో ఇవేవో ముతక మామూలుగా ఏంటంటే మనం మన లేబ్యాక్ యాటిట్యూడ్ తో వీళ్ళంతా ఎప్పుడు పాతకాలం వాళ్ళు అనే యాటిట్యూడ్ ఉంటుంది. దట్ ఈస్ అంటే అది తప్పనట్లా నేను, కాకపోతే ఏంటంటే మనకు అలాంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టి అది రాంగ్. చాలా చాలా ప్రోగ్రెసివ్ గా ఇప్పుడు డేటా సైంటిస్ట్ ఒక గౌరవ ప్రధాన్ లాంటి వాళ్ళు వచ్చి, గారు లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడటం అనేది వెరీ గ్రేట్ థింగ్. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం డైరెక్ట్ గా మనం యూనో కాన్వర్స్ చేయొచ్చు. వి హ్యాడ్ సో మచ్ టైం దట్ వీ కెన్ యూనో మేక్ సమ్ స్మాల్ చాట్ విత్ దెమ్. డైరెక్ట్ గా మాట్లాడడం, ట్విట్టర్ లో ఉండడం వేరు, సోషల్ మీడియాలో ఉండడం, డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ మాట్లాడడం వేరు. సో ఇవన్నీ జరుగుతాయండి. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ వాంటెడ్ టు ఎండ్ దిస్ వన్, ఖమ్మం నుండి ఒక యంగ్ సిఎస్సి చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్, సెకండ్ ఇయర్ చదువుతున్న అతను ఖమ్మం నుండి ఓన్లీ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కోసమే హైదరాబాద్ వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళాడు. ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ దట్ గై అన్వేష్ అతని పేరు. అతను హీ వాజ్ రిలేట్ అంటే శాఖ, వాళ్ళ పేరెంట్స్ ఆర్ఎస్ రిలేటెడ్ కాదు కానీ శాఖ ఇవన్నీ అటెండ్ అవుతున్నట్ట ఈ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత. అండ్ ఆయుష్ నడింపల్లి గారి ఆయన ఇంటరాక్ట్ అవడం వల్ల స్టూడెంట్స్ తోటి ఒక ఎప్పుడు రీసెంట్ గా ఖమ్మంలో మాట్లాడినప్పుడు హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ దట్ ఈస్ వై హీ వాజ్ హియర్. నేను అనమాట అలాంటి టైంలో మనం ఏం చేస్తున్నాం దేవుడి పేరు.
అబ్బాయి గురించి చెప్పింది వెరీ ఇంప్రెసివ్. అతను నిజంగా చాలా మందికి మనలాంటి వాళ్ళకి అట్లీస్ట్
ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్. నేను పక్కనకి వెళ్ళి కూర్చుని అసలు నాకు అర్థం కాల నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతున్నాను నేను. ఇంటరాక్టింగ్ విత్ హిమ్ ఇట్ వాస్ వెరీ గుడ్. సో ఇవి ఇంకా అంటే నా ఏజ్ గ్రూప్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కన్విన్స్ ఒక 5-10 మెంబర్స్ ఉన్నారు. బట్ ఇంకా రావాలి వాళ్ళు ఇలాంటివి అవి మనం ప్రమోట్ చేయాలి. సో శ్రోతలందరికీ మనవి ఇలాంటివి సమాచార భారతి ఇవన్నీ హైదరాబాద్ లో జరుగుతుంది. మేము సందర్భానుసారం వేదిక కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడ జరుగుతాయో డిఫరెంట్ వీటిల్లో వాటన్నిటి గురించి మేము మాకు తెలిసినంత వరకు చెప్తాము. ఇంకొక లాస్ట్ అప్డేట్ ఏంటంటే సాయిదీపక్ అయ్యర్ గారిది నిన్న ఒక ఈవెంట్ జరిగింది. రంగరాజన్ గారు, సాయిదీపక్ అయ్యర్ వీళ్ళందరూ కలిసి టెంపుల్స్ ఫర్ హిందూస్ మూమెంట్ అనేది ఒకటి స్టార్ట్ చేసి హీఈస్ సాయిదీపక్ అయ్యర్ గారు హీఈస్ స్పీర్ హెడ్డింగ్ దిస్ థింగ్. సో దాని గురించి కూడా ఒక కాన్ఫ్లుయెన్స్ జరిగింది హైదరాబాద్ లోనే. మేము మా పేజ్ లో కూడా ఫేస్బుక్ పేజ్ లో కూడా మేము అప్డేట్స్ ఇస్తాం, వీటి గురించి షేర్ చేస్తాము. సో శ్రోతలు ఎవరైనా ఆపర్చునిటీ గ్రాప్ చేసుకునే వాళ్ళు యూ కెన్ డూ దట్. అండ్ సారీ, లాస్ట్ ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే రాజీవ్ మల్హోత్రా ఈజ్ ఇన్ ఇండియా. ఐ థింక్ నీలేష్ ఓకూర్ కూడా
మల్హోత్రా గారిది అయితే నిన్న ఆయన దీంట్లో అప్డేట్స్ పెట్టారు, సృజన్ ఫౌండేషన్ వాళ్ళ దాంట్లో మాట్లాడతానని చెప్పారు ఆయన.
యా, సిక్స్త్ ఫిబ్రవరి నుండి ఎప్పటి నుండి ఉన్నాయి, ఫిబ్రవరి ఈ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతున్నాయి మోస్ట్లీ ఇన్ ఢిల్లీ. బట్ స్టిల్ ఆన్లైన్ లో మనం వెళ్ళి మనం లైవ్ చూడొచ్చు. సో దీస్ ఆర్ ద హెడ్స్ అప్ అండ్ దీస్ ఆర్ ద అప్డేట్స్ గైస్. ఐ థింక్ అప్డేట్స్ కే మనం టైం తీసుకున్నాం, బట్ స్టిల్
దీస్ ఆర్ వాల్యుబుల్ అప్డేట్స్ కదా. సో ఆటోమేటిక్ గా, సో వన్ మోర్ మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం
అని
శ్రోతలకి ప్రామిస్ చేసిన విధంగా. సో యా, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మనం దాని మీదే మోస్ట్లీ స్పెండ్ చేయగలము.
అలాగే ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే గాలి పట్టడానికి తోక ఉంటుంది చూసావా, తోక కొన్ని చాలా పొడుగ్గా ఉంటుంది గాలి పట్టం కదా. అలాగే మనం రీసెంట్ అప్డేట్స్ పెద్ద తోక అనమాట, బట్ స్టిల్ అదే ఇంపార్టెంట్. యా, నువ్వు మనం ప్రామిస్ చేసిన నితిన్ శ్రీధర్ గారి వర్క్స్ గురించి చెప్దామని, ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ విత్ దట్ వన్ అండ్ దెన్ డైజెషన్ గురించి చూద్దాము.
నేను డైజెషన్ డే ముందుకు తీసుకొస్తా, బికాస్ నేను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న టాపిక్ అది. సో నేను కొంచెం దాని మీద ఎలా కొంచెం ఆలోచించాను అనమాట, ఇంక ఎక్కువ కోసం. సో శ్రోతలందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, డైజెషన్ అంటే మనం మామూలుగా ఏమవుతుంది, మనం తిండి ఆస్పెక్ట్ లో మనం చెప్తాం, అంటే ఫుడ్ ఆస్పెక్ట్ లో చెప్తాము. ఏంటి, మనం ఒక ముద్ద తీసుకుని నోట్లో వేసుకుంటాము, నోట్లో అది చాలా చిన్న 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 పార్టికల్స్ గా లోపలికి వెళ్తుంది, డైజెషన్ అవుతుంది, మనకు కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది, మిగతాదంతా ఇట్ గోస్ ఇన్ టు షిట్. సో అది వ్యర్థమ పదార్థ రూపంలో బయటకు వస్తుంది. సో ఇదే కదా డైజెషన్ అనేది. సో దీని వలన ఏం జరుగుతుంది అంటే, మనం మీట్ ఈటింగ్ పీపుల్ అయితే గనక ఒక యానిమల్ని చంపేసి మనం తిని యానిమల్ని చంపేస్తున్నాము, దాని ప్రాణం పోతుంది, మనం దాన్ని తింటాము, దాంట్లో ఉన్న ప్రోటీన్ మిగతా మనకు అవసరమైన అంతా మనం డైజెస్ట్ చేసేసుకుంటాము, వ్యర్థమైన పదార్థం ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో యానిమల్కి అస్తిత్వం పోతుంది, మనిషి దాని యొక్క మెటీరియలిస్టిక్ ప్లెజర్ని మనిషి తీసేసుకుంటాడు అంతే దాంట్లో ఉన్న. సో ఇది జరుగుతుంది డైజెషన్ అంటే మనకి ఆహారం అనే ఆస్పెక్ట్లో. సో కల్చర్లో కూడా ఇలాగే జరుగుతుంది అన్నమాట. ఒక కల్చర్ ఇంకో కల్చర్లో ఉన్న ఒక ఆస్పెక్ట్ని తను లాక్కుని తను తినేసి తను ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఉన్న విషయం కానీ ఒక శాస్త్రపరమైన విషయం కానీ తను తినేసి మొత్తం తను దాన్ని తన బెనిఫిట్ కోసం పెట్టేసుకుని మిగతాదంతా షిట్ రూపంలో వ్యర్థ రూపంలో పక్కకి తోసేస్తుంది అన్నమాట. సో ఇది మనకి సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే 1800 దీనినే మనం డైజెషన్, కల్చరల్ డైజెషన్ అంటాం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ని, సో ఒక పెద్ద కల్చరు ఇంకో చిన్న కల్చర్ మీద, ఏది ఆర్థిక సామాజికంగా చిన్న కల్చర్ మీద తన దండయాత్రని కొనసాగించి దాంట్లో ఉన్న యూస్ఫుల్ విషయాలను లాగేసుకుని తినేసి తినేసిన తర్వాత తనవిగా చెప్పుకుంటుంది, మిగిలిన అన్యూజ్డ్ వ్యర్థమయం అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో దీన్నే నేను కల్చరల్ డైజెషన్ అంటాను. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, యా 1895లో అలాగా మనకి అప్పటిదాకా కచ్చికలు బొగ్గుతో వేప పుల్లలతో మనం బ్రష్ చేసుకునే వాళ్ళం. అప్పుడు ఏం చేశారంటే బ్రిటిష్ వారి కంపెనీలు కొన్ని, కోల్గేట్ లాంటి కంపెనీలు అప్పుడే స్టార్ట్ అయినాయి నాకు గుర్తున్న, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అప్పట్లో ఈ బ్రష్లు స్టార్ట్ అయిన తర్వాత బ్రష్లని చూపించి పల్లెటూరులో ఉన్న విలేజర్స్ని మన వాళ్ళు అవహేళన చేసేవాళ్ళు. సిటీల్లో ఉండేవాళ్ళు పల్లెటూరులో ఉన్న వాళ్ళని, నువ్వు బ్రష్తో తోముకోవట్లేదు, నువ్వు ఆ బొగ్గుతో పళ్ళు నల్లగా అయిపోతాయి బొగ్గుతో తోముకుంటే అంటూ సూడో సైన్స్ ని ప్రచారంలోకి తెచ్చి వాడిని హేళన చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఇప్పుడు ఆఫ్టర్ 150 ఇయర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, టీవీలో మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ లో ఇదే కోల్గేట్ వాడు మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, మీ పేస్ట్ లో షార్కోల్ ఉందా అని అడుగుతారు, నిమ్మకాయ ఉందా అని అడుగుతారు. సో ఇప్పుడు మన సిటీల్లో ఉండే డంబోస్, నా పాయింట్ లో వాళ్ళు డంబోసే, ఊరికే ఇంగ్లీష్ లో మాట్లాడుతూ లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలు వేసుకున్న డంబోస్ ఉంటారు కొంతమంది, వీళ్ళు వెస్ట్ వాడు చెప్పాడు కదా అని చెప్పి చార్కోల్ అదే ఇప్పుడు ఈ వేపకున్న పేస్ట్లను వాడుకుంటూ అట్లా చేస్తూ ఉంటారు. ఇదే పని ఊళ్ళో ఉన్న ఒక ముసలాయన చెప్తే అది బ్యాక్వర్డ్నెస్ అని కొట్టారు. అది దీన్నే డైజెషన్ అంటాం. ఈ డైజెషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి మీద మనం మన రాజీవ్ మల్హోత్రా గారు ఒక బుక్ రాశారు ఇంద్రాస్ నెట్ అని. ఆ బుక్ లో డైజెషన్ గురించి పూర్తిగా ఆయన ఏం చెప్తున్నాడు అనేది మనం నేను మీకు అందరికీ చెప్తాను. సో డైజెషన్ లో నేను చెప్పినట్టుగా 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, సంథింగ్ లైక్ యోగా అనుకోండి. యోగాలో ఉన్న అవసరమైన విషయాల్ని లాగేసుకోవడం, సెపరేట్ చేయడం అన్నమాట.
జరిగిందిగా
అదే అదే మన శ్రోతలకు అర్థం ఉన్నట్టుగా చెప్తున్నాను. సో డిజైరబుల్ ఎలిమెంట్స్, డిజైరబుల్ ఎలిమెంట్స్ అంటే అవసరమైన పదార్థాలు, నీ యోగాలో అవతల వాడికి అవసరమైన పదార్థాలు నీ దగ్గర నుంచి లాక్కొని సెపరేట్ చేసేస్తారు ముందు. సెపరేట్ చేసిన తర్వాత దానికి రిలీజియస్ కాంటెక్స్ట్ ఏమన్నా ఉంటే అది తీసేస్తారు.
ఓకే,
సో అది అది తీసేసిన తర్వాత వాళ్ళు దాన్ని సెక్యులరైజ్ చేస్తారు. సెక్యులరైజ్ చేయడం అంటే ఇది హెల్త్ ప్రోగ్రామ్ అండి, జస్ట్ ఎక్సర్సైజ్, జస్ట్ ఆసనం అట్లా వేస్తే ఇట్లా అనొచ్చు, ఓం అనక్కర్లేదు, ఊ అంటే చాలు, లేకపోతే జీసస్ అంటే చాలు అని అట్లా చెప్తారు. సో ఓం అనక్కర్లేదు, యునో. సో దీన్ని సైన్స్ గా ప్రచారం చేస్తారు. ఇది సైన్స్, ఇంతకు ముందు లంగోటి కట్టుకుని యోగా చేసే ఒక యోగ గురువు గారు, అది అతను తెలియదు అతనికి ఏమి, అతనేదో ఊరికే చేస్తున్నాడు వాళ్ళు గురువు గారు వాళ్ళు చెప్పారు, కానీ అందులో ఉన్న సైన్స్ ని మేము తీసుకున్నాం, మేము బయటికి లాగాం, అతని దగ్గర నుంచి మేము లాగాం, మేము లాగి దీన్ని మార్కెట్ చేస్తాం, మార్కెట్ చేసి సైన్స్ పేర మనం లాగుతాం బయటికి, వెస్ట్రన్ సైన్స్ లాగేసుకుంటుంది అనమాట. అంటే సైన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ రిలీజియన్ అనమాట. ఈ హిందూయిజం బుద్ధిజం ఇవన్నీ చిన్న చిన్న రిలీజియన్లు.
వెల్ పుట్ వెల్ పుట్. నేను అది కౌంటర్ ఆర్గ్యూ చేద్దాం అనుకున్నా, నువ్వు సైన్స్ ఎందుకు తీసుకొస్తున్నావు అని, బట్ నువ్వు నౌ జిప్, నేను జిప్ వేసేసుకున్నాను, నువ్వు సైన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇంక నేను మాట్లాడడానికి ఏం లేదు.
సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే, ఇప్పుడు రాజీవ్ మల్హోత్రా గారు చాలా అద్భుతమైన పని చేశారు, తన జీవిత కాలంలోనే తను ఇది డెమోన్స్ట్రేట్ చేయగలిగాడు ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఏమని చెప్పాడంటే, 1990s లో నేను కొంతమంది ఇండియన్ ఎన్ఆర్ఐస్ దగ్గరికి వెళ్ళి యోగా గురించి, మీరు యోగాని మన మన భారతీయ ఇది కదండి అది, మీరు ప్రమోట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది యోగా స్టార్ట్ చేసేసారు, గురువులు చెప్తున్నారు వాళ్ళు చేస్తున్నారు కదా, సో మేక్ ఇట్ యాజ్ అ ఇండియన్ ఎక్స్పోర్ట్, అంటే ఇండియా నుంచి వచ్చింది ఇది. ఇప్పుడు మీకు కరాటే ఉంటుంది, టైక్వాండో ఉంటుంది, జెన్ ఉంటుంది. ఇప్పుడు కరాటే టైక్వాండో డెఫినెట్ గా జపాన్ నుంచి ఎక్స్పోర్ట్ అయినవి, అంటే బ్రూస్లీ జాకీ చాన్ వీళ్ళ సినిమాలు ఆడటానికి కారణం ఇదే. వాళ్ళు ఇంత పెద్ద స్టార్ అవడానికి కారణం ఏంటంటే, చైనా నుంచి జపాన్ నుంచి వచ్చిన ఈ కరాటే కుంఫు ఇవన్నీ టైక్వాండో ఇట్లాంటివన్నీ వాళ్ళు డైజెషన్ అవనివ్వలేదన్నమాట. అంటే వాళ్ళు వీళ్ళు లాక్కునేటట్టు చేయలే వాళ్ళు. ఇప్పటికీ కరాటే అంటే జపాన్ వాడు చేసేదే కరాటే, ఇప్పటికీ టైక్వాండో అంటే జపాన్ వాడు చేసేదో చైనా వాడు చేసేదో అంతే. అంతేగాని అది డైజెషన్ అవ్వలేదు అనమాట. అమెరికన్స్ కూడా కరాటే చేస్తారు, నేను వాళ్ళని చెయ్యొద్దన్నట్లా, కానీ అధికారం శాస్త్రాధికారం ఎవరి దగ్గర ఉందంటే ఇప్పటికీ చైనా వాళ్ళ దగ్గరే జపాన్ దగ్గరే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ యోగా విషయంలో అట్లా జరగల. సో రాజీవ్ గారు ఏం చెప్పారంటే, ఎన్ఆర్ఐ అందరికి మీరు వెళ్ళి అది యోగాని ఒక మార్కెట్ గా స్టార్ట్ చేయండి, మీరు అందరికీ యోగా నేర్పండి, బట్ మీ ద్వారా నేర్పండి అంటే అందరూ నవ్వారు. తప్పుడు 90s లో 95 94 ఆ టైంలో యోగా యోగా ఈజ్ ఎ బ్యాక్వర్డ్ హిందూ, వాట్ ఆర్ యూ టాకింగ్, ఇలాంటివన్నీ అసలు అవుతాయా అంటూ అతన్ని హేళన చేసే ప్రయత్నం చేశారు. కమ్ టు 2019 యోగా ఈజ్ అ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ, 5 బిలియన్ 4 బిలియన్ డాలర్ ఇండస్ట్రీ యోగా ఇప్పుడు. ఇప్పుడు యోగా ఎవరు నేర్పుతున్నారు అంటే, చిన్న చిన్న బట్టలు వేసుకున్న అమ్మాయిలో, లేకపోతే ఫిట్ గా ఉండే అట్లా ఫిట్నెస్ మంత్రాలు చెప్పే ఫిట్నెస్ ఫ్రీకులు అయిన జనాలు వీళ్ళు చెప్తున్నారనమాట యోగా. సో యోగాలో ఇప్పుడు ఉన్న మీరు అనుకున్న ఓములు, సూర్య నమస్కారాలు, వాటి పేర్లు మార్చేస్తూ ఉంటారు. ఆసనాల పేర్లు కూడా ఇప్పుడు ఆసనాలని పొజిషన్స్ అంటున్నారు ఇప్పుడు. సో పొజిషన్ అంటే నాకు
నాకు అర్థమైంది.
సో లోయర్ డాగ్, లోయర్ డాగ్ పొజిషన్ అంట, ఏదో ఒక ఆసనం పేరు. సో ఇంకొక ఏదో పేరు అట్లా పేర్లు మార్చేసి రీప్యాకేజింగ్ ఇట్, దాన్ని రీప్యాకేజ్ చేశారు ఇప్పుడు. సో ఇవన్నీ రాజీవ్ గారు ఉన్నప్పుడే జరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నిన్న నేను మొన్న ఒక వారం క్రితమో రెండు వారాల క్రితమో ఆన్లైన్ లో నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే, బియర్ యోగా ఇన్ ముంబై.
బీర్
బియర్ యోగా,
బీర్ అంటే స్పెల్లింగ్ చెప్పాలి మాకు.
బియర్ అంటే మందు,
అదేలే బీఈఆర్ తెలుగు బండి యోగా.
సరే బీర్ బీర్ ఓకే యా. సో డాగ్ యోగా ఉంది ఇంకోటి, ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి ఇప్పుడు. డాగ్ యోగా, డాగ్ యోగా అంటే మళ్ళీ వేరేగా అనుకోకు, డాగ్ ని వీప్ మీద పెట్టుకుని యోగా చేస్తూ ఉంటారు. వీప్ మీద లేకపోతే దీని మీద ఏది ల్యాప్ మీద అట్లాగా పెట్టుకుని తొడ మీద అట్లా ఎక్కడైతే పొజిషన్ రావాలో అక్కడ డాగ్ ను పెట్టి యోగా చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, యోగాలో ఉన్న మిగతా ఫిజికల్ థింగ్స్ తీసే, మిగతా పారమాత్మికమైన విషయాలను లేపేసి కేవలం హఠయోగం మాత్రమే యోగా అని, దానికి కొన్ని సర్టిఫికేషన్లు అవి కూడా ఉన్నాయి అమెరికాలో. ఇప్పుడు యా యూ కెన్ యూ షుడ్ బి ఏ యోగా సర్టిఫైడ్ టీచర్ ఇఫ్ యు ఆర్ యూ షుడ్ బి యోగా సర్టిఫైడ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ట్రైనర్ ఆర్ టీచర్ అప్పుడే నిన్ను ఉద్యోగంలో తీసుకుంటారు. ఈ సర్టిఫికేషన్ ఇచ్చేది యోగా అసోసియేషన్, అమెరికన్ యోగా అసోసియేషన్. ఓకే,
అమెరికన్ యోగా అసోసియేషన్. సీరియస్లీ?
ఇదేమి, ఏ స్వామి వారు, ఎవరు ఏది, కృష్ణమాచార్య వీళ్ళెవరెవరు, పట్టాభి జోయిస్ వీళ్ళెవరెవరు, అమెరికన్ యోగా అసోసియేషన్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకోవాలి, అదే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అవన్నీ చేసుకోవాలి. ఆ ట్రైన్ అయిన తర్వాత ట్రైన్డ్ యోగా టీచర్ వస్తారు. యోగా బికేమ్ జస్ట్ లైక్ అనదర్ జూంబా ఇంకా ఇట్లా. సో ఇక్కడ ఏం జరిగింది, ఫిజికల్ ఫిట్నెస్ కోసం యోగా అనేది వాళ్ళకి అర్థమైంది. అంటే ఏంటి, కొన్ని ప్రాబ్లమ్స్ బ్యాక్ ఏక్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మామూలు ఎక్సర్సైజులు పనిచేయడం లేదు. పని చేయనప్పుడు యోగా అనేది ఒక ఇది వీళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు దొరికింది. ఇక్కడ నుంచి గురువుస్ అమెరికాకి పోవడం మొదలు పెట్టారు, లైక్ కృష్ణమాచార్య, బికేఎస్ అయ్యంగార్, పట్టాది జోయిస్ ఇలాంటి వాళ్ళు. విక్రమ్ చౌదరి అని ఉన్నాడు, ఇక్కడ సాల్ట్ లేక్ లో ఉంటుంది వాళ్ళ ఆఫీసు. అతనైతే అసలు యోగా హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్, యోగా హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిందూయిజం అంటూ దాన్ని అతనికి కొన్ని, అతను తన ఓన్ పోజెస్ కూడా కొన్ని స్టార్ట్ చేశాడు. దే కాల్ ఇట్ పోజెస్, దే డోంట్ కాల్ ఇట్ ఆసన.
సెల్ఫీ ఆసన కూడా ఉంటుందే.
ఏంటిది
సెల్ఫీ పోజ్? సెల్ఫీ పొజిషన్.
ఏమో
ఫోటో యోగా
అట్లాంటివి ఏవో ఉంటాయి. విక్రమ్ చౌదరి అయితే హీ టుక్ సమ్ పేటెంట్స్ తీసుకున్నాడు.
ఈ పేటెంట్ ఒకటి అండి. ఈ పేటెంట్లు ఏంటంటే, ఎవడు ఇప్పుడు బస్ లో ఎవడైతే ముందు ఖర్చీ వేసుకుంటాడో వాడిది సీట్ అన్నట్టే ఉంటుంది నాకు.
అవును సార్, ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి, నౌ దేర్ ఈస్ సంథింగ్ కాల్ క్రిస్టియన్ యోగా. రాజీవ్ గారు ఏం చేశారంటే, క్రిస్టియన్ యోగా చేసే ఒక ట్రైనర్, ఒక ఆవిడ స్టార్ట్ చేసింది క్రిస్టియన్ యోగా అని. ఆవిడని ఇంటర్వ్యూ చేశారు. మీరు ఎవరైనా ఆన్లైన్ లో యూట్యూబ్ లో క్రిస్టియన్ యోగా రాజీవ్ మల్హోత్రా అని సెర్చ్ చేస్తే మీకు ఒక వీడియో వస్తుంది, అమేజింగ్ వీడియో. దాన్ని మీరు అందరూ హిందువులందరూ చూడాలి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చూస్తే ఇంకా, అంటే ఇంగ్లీష్ అది ఇంగ్లీష్ లో జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ వస్తే చాలా బెటర్, మీకు ఇంకా అందులో కాంటెంట్ అర్థమవుతుంది. ఆమె ఏం చెప్తుందంటే, షీఈస్ ఎ జ్యూ అండ్ షీ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. షీ టాట్ యోగా, షీ వాస్ టాట్ యోగా వెన్ షీ వాస్ జూయిష్ అండ్ షీ డిడ్ రియల్లీ కేర్ అబౌట్ రిలీజియన్ బ్యాక్ దెన్. ఆ టైంలో తన రిలీజియన్ గురించి పెద్దగా ఆలోచించలేదు, యోగా నేర్చేసుకుంది అంతా బాగా క్రిస్టియానిటీలోకి వచ్చింది. బట్ యోగా షీ ఫెల్ట్ అది క్రిస్టియన్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది అనిపించింది. సో షీ స్టార్టెడ్ సంథింగ్ కాల్ క్రిస్టియన్ యోగా.
ఓకే,
సో ఆమె ఏమంటదంటే, అసలు యోగా అనేది రిలీజియన్కి ఏం సంబంధం లేదు, యోగా అనేది జస్ట్ మనం ఏ రిలీజియన్లో అయినా వాడుకోవచ్చు, అది తప్పేం కాదు. జీసస్ కూడా మెడిటేషన్ చేశాడు, ఇట్లాంటివన్నీ.
అంటే ఇప్పుడు నీల్ డౌన్ చేసి వాళ్ళు ప్రార్థన చేయడం వజ్రాసనం అంటారా?
ఇప్పుడు నేను మొన్న ఒక యోగా క్లాస్ కి, నేను లాస్ట్ ఇయర్ ఒక స్ప్రింగ్ లో వెళ్ళాను అనమాట, వాళ్ళు ఇప్పుడు ఓం చెప్పరు, ఇట్లాగే అంటుంది. నేను కొంచెం మొహమాట పడి నేను ఓం చెప్పడం అదే అన్నట్టు ఎగ్జాక్ట్ గా అంటలేదు, బట్ ఓం అనే మాట అందరు వాళ్ళు. హలో, ఐ థింక్ ఆనంద్ అది లైన్ కట్ అయినట్టుందండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో పాయింట్ ఏంటంటే, దిస్ ఈస్ కాల్డ్ కల్చరల్ డైజెషన్. యోగా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. మన కళ్ళ ముందు ఒక 40 సంవత్సరాల్లో జరిగేసింది ఇది. 60s 50s లో యోగాని గురించి ఇండియాలో ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎవరో పాపం సాధువులు, కొంతమంది సాధువుల దగ్గరికి మీరు వెళ్తే కనుక వాళ్ళు నేర్పేవాళ్ళు యోగా, అంతవరకే తప్పించి సామాన్య జనంలో యోగా లేదు. వీళ్ళు నెమ్మదిగా అమెరికాకి తీసుకెళ్లారు దాన్ని. అమెరికాలో దానికి పాపులారిటీ బాగా వచ్చింది. చర్చ్ కూడా ఒప్పుకునేది కాదు, యోగా అనేది ఇట్స్ సెటానిక్ ప్రాక్టీస్ అంటూ చర్చ్ పబ్లిక్ గా కండెమ్ చేసేది ఆ టైంలో. సో ఇప్పుడు యోగాని క్రిస్టియన్సే ఎంబ్రేస్ చేసుకుని దానికేమీ రిలీజియన్ ఇది లేదు, మీరు కూడా చేసేసుకోవచ్చు అని అనమాట. దీన్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే, చర్చ్ ఇలా చేయడంలో కారణం కూడా ఏంటంటే, చర్చ్ తన మెంబర్స్ ఆపలేకపోతుంది యోగా చేయకుండా. ఎందుకంటే యోగాకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మెంబర్స్ ఆగలేకపోతున్నారో చర్చ్ తన రూల్ మార్చుకుంటుంది. సంథింగ్ లైక్ మీ ఇంట్లో వైఫ్ని గీత దాటకూడదని మీరు గీతకి ఇస్తారు, వైఫ్ గీత దాటింది అనుకోండి, దెన్ ఏం చెయ్యాలి అంటే మనం ఇంకో గీత తీసుకోవాలి అంతే. సో అప్పుడు మనం బయట ప్రపంచానికి ఏం చెప్పొచ్చు అంటే నా వైఫ్ గీత దాటలేదు అని చెప్పొచ్చు అన్నమాట. ఎగ్జాంపులే కదా బాబు, ఇదే ఉన్నది మై వైఫ్ కిల్
మీ రాత మారపోతే చూడు
అది. సో ఇంకోటి ఏంటంటే సెకండ్ ఆస్పెక్ట్ లోకి వచ్చేసరికి స్వామి వివేకానంద టీచింగ్స్ గురించి కూడా రాజీవ్ మల్హోత్రా గారు రాశారనమాట. ఆయన ఎప్పుడైతే వెస్ట్కి వెళ్ళి హిందూ టీచింగ్స్ చెప్పడం మొదలు పెట్టారో చాలా మంది వివేకానంద టీచింగ్స్ ని అప్రాప్రియేట్ చేసుకున్నారు వెస్ట్ లో. పేరు చెప్పకుండా హిందూ మతానికి కానీ హిందూయిజం హిందూ కల్చర్కి కానీ క్రెడిట్స్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు యథేచ్ఛగా అప్రాప్రియేట్ చేసుకున్నారని రాజీవ్ మల్హోత్రా గారు రాశారు. దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ ఆర్టికల్ శ్రీరామకృష్ణ మిషన్ వాళ్ళ వివేకానంద 100th సెంటనరీ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు పబ్లిష్ చేసిన మ్యాగజైన్ లో రాజీవ్ మల్హోత్రా గారు రాసిన ఆర్టికల్ అన్నమాట ఇది. సో అది, సో ఇదేంటంటే ల్యాక్ ఆఫ్ ఫార్మల్ ఎక్నాలెడ్జ్మెంట్. ఇప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ చేయొచ్చు, తప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఒక శాస్త్రంగా లేకపోతే ఒక ఎంటిటీగా తీసుకుంటే ఇండియాలోకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మిషనరీస్ ద్వారా వచ్చింది.
ముందు కూడా వాళ్ళే చెప్తున్నారు సగం. ఇప్పటికి కూడా సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లాంటివన్నీ ఒక ఇంపెక్కబుల్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంతా అలాంటి వీటి నుండి వచ్చిన వాళ్ళే అని
అంతే
ఒక అభిప్రాయం.
అవును, ఇప్పుడు అది ఎక్నాలెడ్జ్మెంట్ కదా, ఎక్నాలెడ్జ్మెంట్ అంతే. వెదర్ ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ అప్రిసియేషన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళని తిట్టడమా అంటే అది కాదు, ఎక్నాలెడ్జ్ చేయాలి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావడానికి కారణం ఎవరు అంటే మిషనరీస్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బెనిఫిషియల్ అయిందా లేదా అనేది వేరే టాపిక్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ కాదన్న ఫీలింగ్ అది వేరు, బట్ ఇంగ్లీష్ ఆరిజిన్ మాత్రం నువ్వు ఎక్నాలెడ్జ్ చేయాలి కదా. సో షేమ్లెస్ గా క్రిస్టియన్ యోగా అనే పేరు మీద, నాన్ డ్యూయల్ క్రిస్టియానిటీ అనే పేరు మీద, ఇంటిగ్రల్ జుడాయిజం అనే పేరు మీద, ఇట్లాంటి పేరులతో
రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు అంటాడు కదా,
రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు అది. సో ఇప్పుడు వివేకానంద టీచింగ్స్ ని ఇలాంటి పేర్లతో వాళ్ళు అప్రాప్రియేట్ చేసుకున్నారు. ఇలా అప్రాప్రియేట్ చేసిన వాళ్ళలో ప్రామినెంట్ గా ఉన్న ఆయన పేరు ఏంటంటే కెన్ విల్బర్. ఆయన ఇంటిగ్రల్ థియరీ అంటాడు ఆయన యాక్చువల్ గా దీన్ని. It is heavily dependent on Hindu and Buddhist resources.
ఇప్పుడు ఇలాంటి ఈ నేమ్స్ అన్ని ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ ఎలాంటి వాళ్ళకి ఇదవుతాయి, అపీల్ అవుతాయంటే బాబు గోగినేని వాళ్ళు వివేకానందాన్ని విమర్శిస్తారు కానీ ఇప్పుడు కెన్ విల్బర్ హూఎవర్ ఇట్ ఇస్ అతను మళ్ళీ అతన్నే కోట్ చేసి చెప్తారు వివేకానందని కౌంటర్ చేయాలంటే.
మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం ఏం చేద్దాం అంటే ఇలాంటి వాళ్ళని కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళు ఎలా అప్రాప్రియేట్ చేశారనేది రాజీవ్ మల్హోత్రా గారు డీటెయిల్డ్ గా కొన్ని చెప్పారనమాట. అది కూడా మనం చెప్దాం నెక్స్ట్. యూంగ్ అంటారు, యూంగ్ అనగానే యూంగ్ అంటూ ఉంటారు కదా. యూంగ్ డైరెక్ట్లీ అప్రాప్రియేటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిందూ కల్చర్, అద్వైత వేదాంత నుంచి తీసుకున్నాడు చాలా. యూంగ్, కార్ల్ యూంగ్ అంటే అబ్బో అనే ఫీలింగ్ జనాలకి. నువ్వు యూంగ్ అను లేకపోతే రూమి అను అబ్బో అబ్బో అంటూ ఉంటారు, బట్ వెన్ యూ సే ఆదిశంకరాచార్య నో వన్ సే అబ్బో. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది అంటుంటారు, మన నేను చాలా మంది దగ్గర ఇలాంటివి ఏమైనా చెప్తున్నప్పుడు అంటే అంటారు తప్పే ఉంది, అందరి కోసం అప్రాప్రియేట్ చేసుకున్నారు, ఇంగ్లీష్ లోకి వెళ్ళిందంటే మనకే కదా మంచిదే కదా అది, వాట్ సో రాంగ్ అంటూ ఉంటారు కదా మన వాళ్ళు.
అవును, చాలా మంది సమ్మర్ పడతారు ఆ ఇంగ్లీష్ వాడే మన నాన్న ఇచ్చేసాడంటే అసలు మనం ఎంత గొప్ప అని పొంగిపోతుంటారు మళ్ళీ.
అవునవును, నేను కూడా చిన్నప్పుడు అట్లాగే అంటున్నాను. అవును, నేను చిన్నప్పుడు ఎవరో చెప్తే కూడా అదేంటిది జీసస్ క్రైస్ట్ కాశ్మీర్ వచ్చాడు అంటే అబ్బా అసలు జీసస్ క్రైస్ట్ కాశ్మీర్ వచ్చాడా అంటే కాశ్మీర్ ఎంత గొప్పది, జీసస్ క్రైస్ట్ లాంటి గొప్పవాడు వచ్చాడు అంటూ నేను చాలా ఫీల్ అయిపోయాను అన్నమాట చిన్నప్పుడు సిక్స్త్ సెవెంత్ క్లాస్ లో. సో విచ్ ఇస్ అది ఫేక్ నేను చెప్తుంది ఏంటంటే యా నువ్వు నీ దగ్గర ఉన్న శాస్త్రం నీది నువ్వు గొప్ప గొప్పగా ఫీల్ అవుతుంటే నువ్వు దాన్ని స్టాండప్ చేసి నువ్వు చెప్పాలి, అంతేగాని వాడెవడో పొగిడే వరకు నువ్వు కూర్చోకూడదు.
ఇక్కడ పొగడ్డం జరగట్లేదు కదా, నీ తీసేసుకున్నాను నీకే తెలియదు ఆ విషయం, నీ దగ్గర నుండి తీసుకున్న విషయం.
అవునా, అంటే ఇనీషియల్ గా పొగుడతారు, ఇనీషియల్ గా పొగుడతారు, రొమాంటిసిజం ఉంటది అన్నమాట.
ఓకే,
సో వెన్ దే ఆర్ టేకింగ్ ఇట్ అవే ఫ్రమ్ యూ అది రొమాంటిసిజం. ఇప్పుడు ఇండియా గురించి 16th century 15th century యూరోపియన్ బుక్స్ ఉన్నాయనుకో, వాటిలో మీరు నేను ఒక బుక్ నేను చూశాను మామూలుగా ఆన్లైన్ లో archive.org లో, వాళ్ళు ఇండియా గురించి పొగుడుతున్నారు. ఓల్టైర్ కానీ కాంట్ కానీ వీళ్ళందరూ భగవద్గీత ఇవన్నీ వాటి గురించి అబ్బాబ్బా సూపర్ సూపర్ రొమాంటిక్ ఏజ్ అనమాట. అది జర్మనీలో కూడా రొమాంటిక్ ఏజ్ నడిచింది, జర్మనీలో ఇండియా గురించి ఒక రొమాంటిక్ ఏజ్ నడిచింది ఒక టైంలో.
మ్యాక్స్ ముల్లర్ వెబర్ వీళ్ళందరూ
అబ్బాబ్బా సూపర్ కదా అసలు ఎంత గ్రేట్ అంటూ వా వా అంటూ పొగిడారు. పొగిడిన తర్వాత ఏమవుతుంది అంటే నెమ్మదిగా నీ దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ లాక్కుంటారు, తర్వాత నీది నీ దాని మీద ఏం లేదు ఇందులో ఏముంది చచ్చ ఏ వేస్ట్ ఇదంతా వీళ్ళంతా అందుకనే ఇలా బ్యాక్వర్డ్ లా ఉన్నారు. దే షుడ్ లెర్న్ ఇట్ ఫ్రమ్ అస్. ఇప్పుడు రాజుగారు ఏమంటాడంటే పేదోడి దగ్గర వజ్రం ఉంటే వాడి దగ్గర ఏం పనికి వస్తుంది, నాకు ఇచ్చేరా నువ్వు ఒక బ్యాక్వర్డ్ ఫెలోవి, నేను దాన్ని తీసుకుంటే నా దగ్గర ఉంటే అది గౌరవం అంటాడు అట్లా అన్నమాట.
ఓకే,
సో చెప్పినట్టుగా అదేంటిది కోహినూర్ గురించి ఆ రాజు ఇంగ్లాండ్ రాజు అంటట్ అన్నట్టు ఇలాగా నీ దగ్గర ఉంటే ఏముంటుంది, రాజు అక్కడ రాణి కిరీటంలో ఉంటే కదా దాని యొక్క గొప్పతనం తెలిసేది, మీ దగ్గర ఉంటే ఏముంటుంది అన్నట్టు అలాగా. సో ద పాయింట్ ఏంటంటే వెన్యూ యా సో పాయింట్ ఏంటంటే సంహౌ ఇప్పుడు ఇదే పని గ్రీక్ హిస్టరీతో కానీ గ్రీక్ వాళ్ళ కాంటెంట్తో కానీ చేశారనుకో వాళ్ళు ఇలా ఎక్నాలెడ్జ్ చేయకుండా ఉండరు. ఇప్పుడు యోగా అనేది గ్రీస్ నుంచి వచ్చింది అనుకుందాం కాసేపు, యోగా అనేది గ్రీస్ నుంచి వచ్చి ఉంటే ఏం చేసేవాళ్ళు అంటే ఎవరైతే యోగా ప్రపోనెంట్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే ఫౌండ్ చేశారో లైక్ పతంజలి కదా మనకి యోగా, పతంజలి యోగ సూత్రాలు ఉన్నది, పతంజలి ఎక్కువ స్టార్ట్ చేశారు యోగా గురించి, ప్రపోనెంట్ ఆయన యోగా ప్రపోనెంట్ అనుకోవచ్చు ఆ టైంలో. అలాగే గ్రీస్ లో ఎవరైనా ఉంటే అతని పేరు ఇప్పటికి మారుమ రోగిపోయేది ప్రపంచం.
అవునవును,
ఇప్పటికీ అందుకనే కదా వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేస్తూ ఉంటారు ఏదైనా డెమోక్రసీ అనగానే ఫ్రమ్ గ్రీస్ అరిస్టాటిల్. ఇంకా
వీళ్ళకి కూడా వీళ్ళ అస్తిత్వానికి గ్రీస్ ఇస్ ద మెయిన్ అంటే వెస్టర్న్ ఫిలాసఫీ అంతా గ్రీస్ నుండి వచ్చింది అని వాళ్ళు ఒక రకంగా వాళ్ళు అది డైజెషనే
బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ నెరేటివ్. వెస్ట్ ఈస్ పార్ట్ వెస్ట్ నెరేటివ్ లో గ్రీస్ వాళ్ళ ఫిలాసాఫికల్ రాజధాని.
అవును, దట్ ఇస్ వై దే వాంట్ టు, ఎందుకంటే రోమన్స్ ఫస్ట్ అప్రోప్రియేట్ చేసి డైజెస్ట్ చేసుకున్న వాళ్ళు రోమన్స్, గ్రీక్ ఫిలాసఫీని గ్రీక్ గాడ్స్ ని కూడా.
అవును, సో ఇప్పుడు
రోమన్స్
కరెక్ట్. ఇప్పుడు ఏంటి వాళ్ళు గ్రీస్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ నెరేటివ్, దేర్ గ్రాండ్ నెరేటివ్, వేర్ యాజ్ ఇండియా ఈస్ నాట్.
బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు గ్రాండ్ నెరేటివ్ లో ఇప్పుడు మనం డౌన్ ది లైన్ ఒక 10 ఇయర్స్ తర్వాత చూస్తే ఈ క్రిస్టియన్ యోగా గానీ లేకపోతే వాట్ ఎవర్ బెండింగ్ ఆర్ స్ట్రెచింగ్ వాట్ ఎవర్ దే కాల్ ఇట్ అదేమవుతుందంటే పార్ట్ ఆఫ్ దేర్ నెరేటివ్ అయిపోతుంది. మేము ఇప్పుడు ఒక 20th century లో ఒక సెకండ్ రినసెన్స్ వచ్చింది, అప్పుడు మేము ఇవన్నీ కనిపెట్టాము లోపల నుండి అక్కడ నుండో తీసాము, స్కాండినేవియాలో ఉంది ఇది, అక్కడ నుండి తీసి వీళ్ళు పిచ్చి వేధవులు అందరూ ఇండియాలో వీళ్ళకి ఎవడో తెల్ల గురువు వచ్చి చెప్తే వాళ్ళు అవి చేసుకుంటూ పోయారు.
జరిగిపోయింది, ఆల్రెడీ హ్యాపెన్. నువ్వు చెప్తున్నది నువ్వు చెప్పిన స్కాండినేవియన్ ది ఇట్ ఆల్రెడీ హ్యాపెన్. మార్క్ సింగిల్టన్ అని ఒక ఆయన ఉన్నాడు యోగా, ఆయన కూడా సర్టిఫైడ్ యోగా గురు. సో దీపక్ చోప్రా అని మన యుఎస్ లో అందరికి తెలుసు, చాలా మందికి దీపక్ చోప్రా పేరు. దీపక్ చోప్రా ఇస్ అ ఈ మైండ్ఫుల్ అదే యోగా గురు, మెడిటేషన్ ఎక్స్పర్ట్ అన్నమాట ఆయన,
స్పిరిచువల్ గురు అంటారు,
స్పిరిచువల్ గురు. ఆయన చెప్పేశాడు యోగా ఇస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిందూయిజం, యోగా హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్. మనకు కూడా అలాంటి మోడర్న్ గురుస్ కొంతమంది ఉన్నారు, యోగా హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్, యోగా ఇస్ నాట్ హిందూ, ఇఫ్ యోగా ఇస్ హిందూ గ్రావిటేషన్ ఇస్ క్రిస్టియన్, ఇట్లాంటివి. యోగా, యోగా యొక్క మూల సూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, యోగా నువ్వు పాటించేటప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు, యోగా యోగా ఆసనం వేసేటప్పుడు ఆసనం పేరు ఏ పేరు ఎక్కడుంది, యోగా అనే అసలు యోగా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ పార్ట్ ఆఫ్ డిస్కషన్ అవుతాయి. కానీ ఊరికే సింపుల్గా బ్లాంకెట్గా ఏం లేదంటే కుదరదు కదా. సో ఎనీవే ద పాయింట్ ఏంటంటే, మార్క్ సింగిల్టన్ అనే ఆయన ఒక బుక్ రాశాడు యోగా బాడీ అని, అందులో ఏం రాశాడంటే 19th century స్కాండినేవియన్ జిమ్నాస్టిక్స్ అక్కడి నుంచి ఇది వచ్చింది,
జిమ్నాస్టిక్స్ నుండి,
జిమ్నాస్టిక్స్ నుంచి ఈ ఆసనాలు ఇవన్నీ వచ్చాయంట. అంతకుముందు యోగా లేదుట, అంతకుముందు యోగా ఉన్నా కూడా అది చాలా మినిస్క్యూల్ గా చిన్నగా ఉండేదిట, కేవలం వీటిల్ని చూసి. ఇప్పుడు మీరు చేస్తున్న యోగా అంతా కూడా ఆల్రెడీ స్కాండినేవియాలో 100 years back చేసేశారు. సో దిస్ ఇస్ యోగా దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇస్ యు ఆర్ డూయింగ్ ఈస్ నాట్ ఫ్రమ్ ఇండియా బట్ ఫ్రమ్ స్కాండినేవియా, అది థియరీ.
సో అంటే ఏంటంటే, మనం ఓం అనేది మనం మామూలుగా పూజలో చెప్పుకునే ఓం ని యోగాలో కలిపేసి మనం అప్రాప్రియేట్ చేసామని ఆయన ఉద్దేశం
అని అని లాగే ఇప్పుడు లాగేస్తున్నారు. ఎందుకంటే యోగా $1 billion ఇండస్ట్రీ అయింది కదా,
అయింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా వచ్చింది కదా కొత్తగా.
అసలు అది అదా ఇంకా అద్భుతం అసలు అది.
ఇప్పుడు బాబు యోగినేని చేస్తాడు ఇప్పుడు సైన్స్ అనగానే, బాబు యోగినేని రేపు రేపటి నుండి సెషన్లో పెడతాడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీద.
దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్, కార్డియా కొహరెన్స్ బ్రీతింగ్ అంటాడు దాన్ని అప్పుడు.
అలాంటి మూర్ఖులకి చెప్పలేం. ఇంకా రామ్ గోపాల్ గారు మన
అవును వాడి, హీ హాస్ నథింగ్ టు డూ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు. యా ఎనీవే, సో పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ వెన్ గ్రీక్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ నెరేటివ్, వై కాంట్ ఇండియా బి పార్ట్ ఆఫ్ దేర్ నెరేటివ్ స్పెసిఫిక్లీ, ఎందుకు అంటే బెస్ట్ కన్సిడర్స్ ఇండియా సంథింగ్ డిఫరెంట్, అది
ఓకే అండర్స్టాండబుల్లీ. బట్ ఇప్పుడు ఈ డైజెషన్ అనేది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని గురించి కన్క్లూడ్ చేద్దాం. అది అది ఏం చేయాలనేది దాని గురించి చెప్పుకుని దాని గురించి మళ్ళీ మనం సపరేట్ గా చెప్పుకుందాం.
రైట్,
ఈ డైజెషన్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
నా పాయింట్లో ఏంటంటే, నేను స్పెషల్గా ఇచ్చే అంటే అడ్వైస్ ఇచ్చడం అట్లాంటివి నేను చెప్పలేను, కానీ నాకు అనిపించేది ఏంటంటే, మనం ఏ టర్మ్స్ అయితే నువ్వు మనం సంస్కృతంలో వాడుతున్నామో అదే టర్మ్స్ని మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కన్నడలో కానీ ఎప్పుడు ఎక్కడ వాడినా కూడా అదే అదే వాడితే డైజెషన్ని కొంతవరకు నిరోధించవచ్చు. అలాగే డాక్యుమెంటేషన్, ప్రతి విషయం మీద డాక్యుమెంట్ చేయడం, దాని గురించి కంటిన్యూస్గా మాట్లాడటం. యోగా గురించి దెర్ వాజ్ అ వ్యాక్యూమ్ వన్స్ అపాన్ ఎ టైమ్ 60s 70s, అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ యోగా ఎట్ ఆల్ ఇన్ ఇండియా. యోగా గురించి ఒక కంటిన్యూస్ ట్రెడిషన్ అంటూ ఉండుంటే గనక, అంటే ఆసనాలు నెమ్మది నెమ్మదిగా ఇవాల్వ్ అయినాయి, కరెక్టే, ఏది పతంజలి గారే అన్ని ఆసనాలు తీసుకుని రాలా డెఫినెట్, అది కానీ ఆసనాలు తెచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్లే.
అండ్ హిందూ రూట్స్ ఉన్నవే అన్ని, ఎవరో
సెక్యులర్ వేసేసినారు, వెన్ ఇట్ ఈస్ యూస్ఫుల్ దే ఆర్ మేకింగ్ ఇట్ ఏ సెక్యులర్ యోగా, అది
ఓకే. ఐ థింక్ మనం లాస్ట్ 2 minutes వచ్చేసాము.
యా, సో నా పాయింట్ ఏంటంటే, నాన్ ట్రాన్స్లేటబుల్ టర్మ్స్, యోగా గురించి మాట్లాడుతున్నప్పుడు యోగా యోగానే అవ్వాలి, ప్రాణాయామం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రాణాయామమే అవ్వాలి, కార్డియాక్ కొహరెన్స్ బ్రీతింగ్ కాదు. ప్రాణ అనే పదం వచ్చినప్పుడు లైఫ్ అనో మనం అవతలాడికి అర్థం కావాలనే ఉద్దేశంతో మనం టర్మ్స్ ని మార్చేస్తాం ఇంగ్లీష్లోకి.
అవును,
అదే మనం పక్కవాడి భాషను తెలుసుకోవడం అనేది అబ్బో అనుకుంటూ ఉంటాం మాట్లాడితే. తెలుసుకోవడం తప్పలేదు
కానీ
టర్మ్స్ ఇన్ యువర్ లాంగ్వేజ్, అది పాయింట్. అది
సో
ఇన్విటబుల్, సో ఎనీవే నాన్ ట్రాన్స్లేటబుల్ టర్మ్స్ లో మళ్ళీ మనం దీని గురించి డిస్కస్ చేద్దాము,
మాట్లాడుకుందాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ గా డైజెషన్ కాకుండా ఉండడానికి పాయిజన్ పిల్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నువ్వు చెప్పిన పాయింట్స్ పాయిజన్ పిల్స్ కింద వస్తాయి, బట్ ఏంటంటే వాటి గురించి వివరంగా మనం మాట్లాడుకుందాం. ఐ థింక్
నెక్స్ట్ టైం మాట్లాడుతాం షూర్ గా,
ఎండ్ ఆఫ్ ది షో. మనం కొన్ని పుష్ చేస్తున్నాము, కొన్ని టాపిక్స్ మనం పుష్ చేస్తున్నాం ఐ థింక్, బట్ ఇట్స్ వర్త్ డిస్కషన్. ఇవన్నీ మనం ఏదో హడావిడిగా చెప్పుకుని పోయే కంటే ఐ థింక్ వి హ్యాడ్ ఎ క్వాలిటీ డిస్కషన్ టుడే. ఇవాళ వెంకట్ పుట్టుకూరు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ వచ్చి మా షోలో వారి అభిప్రాయాలు చెప్పినందుకు. అండ్ శ్రోతలందరికి కూడా థ్యాంక్స్, మమ్మల్ని గంటన్నర పాటు భరించి ఎలాంటి ఫోన్ కాల్స్ ఏంటయ్యా గంటన్నర చేస్తున్నారని ఎవరు ఇది కాకుండా ఐ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో, అవగాహన కల్పించడానికి ఆచరణలో పెడతారని అనుకుంటున్నాను.
మీ అందరికి సండే కొంచెం ఎంజాయ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ వారం వరకు వెయిట్ చేయండి మా యొక్క షో కోసం. మళ్ళీ వస్తాను, కలుస్తాం వచ్చే వారం. బై,
నమస్కారం అండి.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం ఫిబ్రవరి 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Advised.